అర్థం పొందేవారే. మేస్టర్ చాలా చక్కగా మాట్లాడారు, సమగ్రంగా మాట్లాడారు, చిక్కగా మాట్లాడారు, అంటే ఎక్కువ అర్థం వచ్చేటట్టు తక్కువ మాటలు మాట్లాడారు. ఆయన మాటలు ఏంటంటే దుఃఖరహిత స్థితి పొందవారు. ఎవరికి దుఃఖం అంటే ఇష్టం ఉండదు. దుఃఖం వస్తుంటే నాకు రావద్దు, నా రావద్దు అంటారు. దుఃఖం ఎవరికి ఇష్టం ఉండదు. దుఃఖం అంటే డబ్బుంటే దుఃఖం ఉండదేమో అనుకుంటారు, వాడికి మరీ ఎక్కువ ఉంటుంది దుఃఖం. అసలు బాహ్య కారణాల మీద సుఖం ఆధారపడి లేదు. అసలు దుఃఖ కారణం అసలు బయట ఏమీ లేదు. దుఃఖ కారణం లోపలే ఉంది. అది మాస్టర్ చెప్పిన దృష్టి. చదువుకున్న వాళ్ళకి దుఃఖం వస్తుంది, పాండిత్యం వాళ్ళకి దుఃఖం వస్తుంది, ధనవంతుడికి దుఃఖం వస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళకి దుఃఖం వస్తుంది. దుఃఖం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అందరికీ ఏదో రకమైన దుఃఖం. ప్రతి మనిషిని ఏదో రకమైన దుఃఖం వెంటాడుతుంది. ఏమో ప్రస్తుతానికి నాకేమీ దుఃఖం లేదని మీరు ఎవరైనా అనుకున్నా మీ దుఃఖం వాయిదా పడుతుంది, కానీ భవిష్యత్తులో మీ వాటా మీకు వచ్చేస్తుంది. అసలు శరీరం వచ్చినప్పుడే కొంతమందికి ఎక్కువ సుఖం ఉన్నా, కొంతమందికి తక్కువ దుఃఖం ఉన్నా, కొంతమంది ఎక్కువ దుఃఖం ఉన్నా, కొంతమందికి తక్కువ సుఖం ఉన్నా, అసలు దుఃఖం సంబంధం లేకుండా శరీరం రానే రాదు. మనస్సు పరమ పవిత్రుడైనప్పుడు, జీవుడు పరమ పవిత్రుడైనప్పుడు, జీవుడు ఆత్మాకారం చెందినప్పుడు అసలు జన్మ శరీరమే రాదు. శరీరం వచ్చిందంటే అది ఏదో దుఃఖ కారణం ఉండే ఉండాలి. మనకు దుఃఖపడే అవసరం లేకపోతే, ఏడవలసినటువంటి పని లేకపోతే మనకు శరీరం రావాల్సిన పని లేదు. ఏదో ఏడుపు ఉంది కాబట్టి శరీరం వచ్చిందో వేడి చేస్తున్నాం, ఏడ్చిందేది ఏడిపేస్తాం. ప్రతి మనిషికి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇక్కడే కదా ప్రపంచంలో. నీకు ఏ రకమైన ఏ టైం ఏ విషయంలోనూ ఏ రకమైన దుఃఖం లేకుండా ఉన్నామంటే వాడికి ఏదో రకమైన దుఃఖం ఉంటుంది. కానీ నేను దుఃఖం లేని స్థితిలో ఉన్నామని చెప్పేవాడు ఎవడు లేడు. ఒక జ్ఞాని తప్పించి బ్రాహ్మణ స్థితి పొందినవాడు ఎన్ని భోగాలు మనకు అందుబాటులో ఎన్ని భోగాలన్నా దుఃఖం ఏంటారు. అయినా అనుభవించే పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలే ఈ జన్మలో మనకు రోగాలు. ఈ జన్మలో అనుభవించిన భోగాలన్నీ రాబోయే జన్మలో రోగాల కింద వస్తాయి. రోగాలు అంటే ఏమీ లేదు, భోగమే రోగం. అయ్యే దుఃఖ కారణం బయట లేదు, దుఃఖ కారణం లోపల ఉంది. అది ఎలా ఉంది? జీవరూపంలో ఉంది. అదే మేస్టర్ చెప్పారు, ఆ దుఃఖ రహిత స్థితిని పొందమని. ఆ జీవభావంలో ఉంది, అహంభావం రూపంలో ఉంది, అజ్ఞాన రూపంలో ఉంది, దుఃఖం లోపల ఉంది, బయట కారణం లేదు. బయట కారణం అయితే తేలిగ్గా తీసేయచ్చు దుఃఖ కారణం బయట ఉంటే, కానీ అది లోపల ఉంది కాబట్టి అది కష్టం తీయటం. పైగా దానికి రూపం లేదు. దుఃఖ కారణం లోపల ఉంది, దానికి రూపం లేదు. దుఃఖం అనేది లోపల వ్యక్తిభావంలో, అహంభావంలో, జీవభావంలో ఉంది లోపల దుఃఖం. అది జీవభావం నశించే వరకు, అహంభావం నశించే వరకు, ఆ మూల తలంపు నశించే వరకు, మూల తలంపు మూలంలోకి వెళ్ళి అది నశిస్తేనే కానీ అహంభావాన్ని అది అతిక్రమించలేదు. అహంభావాన్ని ఎంతకాలం అయితే మనం అతిక్రమించడేమో అంతకాలం మనం దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. దుఃఖ కారణం ఏంటని వెతికి, దుఃఖ కారణం మన లోపలే ఉంది, అది కారణం ఏంటని వెతికి, దుఃఖ కారణం ఏ మూల తలంపు దుఃఖ కారణం కారణమో ఆ మూల తలంపు దాని మూలంలోకి తీసుకెళ్లి దాని మూల తలంపు యొక్క మూలంలో దాన్ని హృదయంగా అణిచేస్తే, మూల తలంపు యొక్క మూలంలో దాన్ని ఉంచగలిగితే కొంతకాలానికి అది సహజంగా నశిస్తుంది. అంటే దుఃఖ కారణమైన మూల తలంపు నశించినప్పుడు దుఃఖం కూడా ఉంటుంది. మూల తలంపు ఏం లేదు, మూల తలంపే దేహంతో తదాక్ష్యం పొందుతుంది. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని చెప్పింది కూడా అన్ని తలంపులు. ఒక సత్యము తప్పించి, బ్రహ్మము తప్పించి, చావులేని పదార్థం తప్పించి జీవితం అన్ని తలంపులే. ఈ అన్ని తలంపులకి కారణం ఏంటంటే మూల తలంపులు అని అన్ని తలంపు. మూల తలంపు అంటే దేహముతోడు తాదాక్ష్యం పొందిన తలంపుని మూల తలంపు అని పిలుస్తారు. అయితే దుఃఖ కారణం మూలంలో ఉంది, దుఃఖ కారణం లోపలే ఉంది. అది ఎలా ఉందంటే జీవరూపంలో ఉంది. ఆ జీవుడి లక్షణాలు నశిస్తేనే కానీ జీవుడు నశించడు. ఆ జీవ లక్షణాలను తొలగించుకోవడానికి మన సాధన యొక్క గమ్యం, సాధన యొక్క ప్రయోజనం. భగవంతుడు ఈ జీవ లక్షణాలను తొలగించుకోవడానికి మనకు నాలుగు యోగాలు చెప్పాడు. ఈ జీవ లక్షణాలను తొలగించుకోవడానికి భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం. భయం ఉన్నవాడు యోగాభ్యాసం చేయలేడు. రెండు విరోధులు, యోగం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట యోగం ఉండదు. దుఃఖానికి ఏ కారణమో ఆ కారణాన్ని తొలగించుకోవడానికి యోగం అవసరం. ఆ యోగం అవసరం అంటే యోగాన్ని అభ్యసించడానికి ధైర్యం అవసరం, పవిత్రత అవసరం, ప్రశాంతత అవసరం, నిశ్చలత అవసరం. అయితే మీరు యోగాభ్యాసం ఎక్కువ భయపడతా అంటే యోగాభ్యాసం చేసేటప్పుడు యోగాభ్యాసం సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అయి కూర్చోండి. చాలామంది యోగాభ్యాసంలో ఫెయిల్ అవటానికి కారణం భయం. అంటే మనకి జాగ్రత్తగా మనం గ్రహించవలసింది ఏంటంటే, మాకు శాంతి లేదు, మనకు శాంతి లేదు, మాకు శాంతి లేదు అనేవాళ్ళే. కానీ మాకు శాంతి రావటానికి తగిన పవిత్రత లేదు, శాంతి రావటానికి తగిన యోగ్యత లేదు, శాంతి రావటానికి తగిన అర్హత లేదని అనుకునేవాళ్ళు ఒక్కడ కనపడరు. మా ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు అనుకునే వాళ్ళకైనా, మనం 10th క్లాస్ కూడా చదవలేదు అనుకునే వాళ్ళు ఒక్కడ కనపడటం లేదు. పవిత్రత లేకుండా, యోగ్యత లేకుండా, అర్హత లేకుండా లోపల డిజర్వ్ కాకుండా శాంతి రాదు. మీరు అనుకున్నంత తీరు కాదు శాంతి. అంటే యోగాభ్యాసంలో సక్సెస్ కావాలంటే, మీరు యోగి కావాలంంటే భయం తగ్గించుకోవాలి, గర్వం తగ్గించుకోవాలి, మీకు అవసరమైన విషయాల్లో కలగజేసుకోవడం తగ్గించుకోవాలి, మీ గౌరవం ఎటువంటి గౌరవం, ఇతరుల గౌరవం కూడా అటువంటి దానికోవాలి. మీరు ఎలాగైతే సుఖాన్ని కోరుకుంటున్నారో అలాగే వాళ్ళు కూడా సుఖాన్ని కోరుకుంటారని అనుకోవాలి. మీకేది మంచిది అనుకుంటున్నారో అది కూడా ఇతరులకు మంచిదని మీకు తెలియబడాలి. ఏ దైవీ సంపద, ఈ దైవీ బలం లేకుండా యోగాభ్యాసంలో మనం సక్సెస్ అవ్వలేం. సోదర మహర్షులారా, రూపం కంటే, ఆ రూపానికున్న పేరు కంటే, మనకున్న ధనం కంటే, మనకున్న కీర్తి కంటే గుణం గొప్పది. ఎందుకంటే ఈ రూపం శ్మశానంలో ఈ రూపాన్ని కాల్ చేస్తారు. మనం బతికుండగా ధనం అన్నా పోతుంది, ధనం ఉండగా మనం అన్నా పోతాం. ఈ మధ్యన రాజమండ్రిలో ఒక ఇంటికి వెళ్తే ఆయన ఏమంటున్నారంటే, నాకు మాకు ఇంట్లో ఏమీ లోటు లేదని మా ఆవిడ చనిపోయింది అంటున్నారు. ఆ ఆవిడ ఇంట్లో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది, కానీ ఏళ్ళ డబ్బు ఉందని ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే, ధనం ఉండగా మనమన్నా పోతాం, మనం ఉండగా ధనం అన్నా పోతాం. కదా శరీరం కూడా పోతుంది, ఏదో రోజున శరీరం పోతుంది. ఆ శరీరంతో పాటు 12వ రోజు దాటిన తర్వాత పేరు మర్చిపోతారు, గర్వం పనికి రాదు. ఏ పరిస్థితిలోనే గర్వం తెచ్చుకోవద్దు. మీరు మీకు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, గుణము ధనము కంటే, రూపము కంటే, మీకున్న గౌరవము కంటే, మీకున్న కీర్తి కంటే గుణము గొప్పది. ఇంకా ధనం ఇక్కడ ఆగిపోతుంది. కనీసం మీరు బంధువులైన శ్మశానానికి వస్తారు, కానీ ధనం శ్మశానం దాకా కూడా రాదు. ఏదో ఇంత కష్టపడి నన్ను సంపాదించాడు, అది చచ్చిపోయి వెళ్ళిపోతున్నాడు అనుకుని శ్మశానం దాకా రాదు పోనది. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో, ఇంటి పక్క వాళ్ళే, లేకపోతే స్నేహితులు, ఆ రోజున సొంత అయితే స్నేహితులు రారు. మీ కూడా వచ్చి శరీరం రాదు, శరీరానికి శ్మశానంలో కాల్ చేస్తారు. మనం అందరం ఏదో రోజున చచ్చిపోతాం, ఏదో రోజున మన శరీరాలు చనిపోతాయని మనకు తెలుసును, కానీ చావు వచ్చేవాడికి భయపడతాం. ఇదేం మాయ. ఇందులో తెలియని వాళ్ళు ఏమన్నారు, ఏదో రోజున మన శరీరం చనిపోతున్నాయని అందరికీ తెలుసు, కానీ ఆ రోజు వచ్చేవాడికి మనకు భయపడతాం, తెలుసుండి భయపడుతున్నాం. ఇంకేత దేహాభిమానం అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు దేహంలో ఉంటాం మనం. ఆ దేహవాసన పీడించేస్తుంది, ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు పీడించేస్తుంది, ఆ దేహవాసన పీడించేస్తుంది. దేహాన్ని విడిచిపెట్టి జీవుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ దేహవాసన చేత పీడింపబడుతుంది. కొంతమంది ప్రాణం పోయేటప్పుడు 1000 టేళ్లు ఒక్కసారి కుడితే ఎంత బాధ ఉంటుందో, కొంతమందికి ప్రాణం పోయేటప్పుడు అంత బాధపడతారు కొంతమంది. సరే, మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేహం శ్మశానంలో ఆగుతుంది, డబ్బు ఇంటికాడ ఆగిపోతుంది, మీ గౌరవం 12వ రోజుతో పూర్తి. మీ ఇంటికి యజమానాడు 100 ఎకరం సంపాదించినా 13వ రోజున మీరే మర్చిపోతారు. మీకు 1000 ఎకరం సంపాదించిన వాడిని మీరే మర్చిపోయినప్పుడు ఇంకా సమాజం ఏం జ్ఞాపకం ఉంటుంది? సమాజానికి అది ఇప్పుడే ఉపయోగపడితే కదా అసలు. అది 1000 ఎకరం అనదీస్తే మీరే మర్చిపోతారు, ఇంకా సమాజం ఎందుకు మా జ్ఞాపకం పెట్టుకోవాలి? సమాజం సమాజానికి ఎప్పుడైనా వాడు కాలాన్ని ఇస్తే కదా అసలు వాడు. అయితే మీకు ఇంటికి ఎందుకు చెప్తున్నాయంటే, ధనం ఆగిపోతుంది, శరీరం ఆగిపోతుంది, గౌరవం ఉండేది ఇక్కడే కొంతకాలం, సంవత్సరం 2 సంవత్సరాలను ఇక్కడే ఆగిపోతుంది, కానీ మీకు కూడా వచ్చేది గుణం. అంటే ఈ గుణం ఎక్కడికి వస్తుంది? మరణానంతర జీవితంలో మనకు కూడా వచ్చి మంచి గుణాలు సంపాదిస్తే రాబోయే శరీరం ఒక ఈ గుణాలు మనల్ని వెంటాడితే ఈ గుణాన్ని సపోర్ట్గా చేసుకుని ఇంకా మంచి గుణాలు సంపాదించవచ్చు. మంచి గుణాలు ఎందుకంటే, మంచి గుణాలు మనస్సులో ఉన్నాయి, చెడ్డ గుణాలు మనస్సులో ఉన్నాయి. అయితే మంచి గుణాలను మనం ఎందుకు సంపాదించాలంటే, మంచి గుణం మన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని ఆర్జించడానికి గుణం సహకరిస్తుంది కాబట్టి గుణాన్ని సంపాదించాలి. అంటే బజాబులోకి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలంటే మన దగ్గర ఉన్న డబ్బు ఎలా సహకరిస్తుందో, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనలో ఉన్న కళ్యాణ గుణాలు, సుగుణాలు సహకరిస్తాయి మనకి. అందుకు గుణం సంపాదించుకోవాలి. ధనం కంటే గొప్పది, రూపం కంటే గొప్పది, మనకున్న పేరు కంటే గొప్పది, కీర్తి కంటే గొప్పది ఏది? గుణం. కొంతమంది రాజీ పడకుండా గుణం సంపాదించుకుంటారు అన్నారు. గుణం దగ్గరికి వచ్చేప్పుడు రాజీ పడరు వాళ్ళు, ఆ క్వాలిటీ అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, పవిత్రత లేకుండా, ప్రశాంతత లేకుండా, ఒక నిశ్చలత లేకుండా శాంతి రాదు. భారతంలో చెప్తాడు, ఎవరి పట్ల ద్వేషము పనికి రాదు. ఎవరి పట్ల ద్వేషం లేకుండా, ద్వేషం ఉంటే నీ ధర్మాచరణ చెడిపోతుంది, ద్వేషం లేకుండా నీ ధర్మాచరణ కాపాడుకో. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకో. పనియండి, గౌరవాన్ని పెంచుకుని స్వామనతనం లేకుండా చూసుకో. ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు. ఇవన్నీ కాపాడుకుంటే కదా నీకు ఆత్మానుభవం కలిగింది, సత్యానుభవం కలిగింది. నీకు సత్యం లోపల హృదయంలో ఉంటే సత్యం నీకు అనుభవంలోకి రాకపోతే శాంతి లేదు, స్వేచ్ఛ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు మనందరం స్వతంత్రం కాదు అస్వతంత్రం. ద్రాగ దేశాలు ఎటు ఆడిస్తుంటే అటు ఆడుతున్నాం, తలంపులు ఎటు ఊగిస్తుంటే అటు ఊగుతూ ఉంటాం, తలంపులను బట్టి మాట్లాడతాం, తలంపులను బట్టి పనులు చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు ధర్మం అని మనం ఆలోచించాం. ఒకవేళ ధర్మాన్ని ఆచరించేటప్పుడు నీకెవరో జతరాగిపోయినా ఒంటరిగా ఏకాంతంగా ఆచరించు అంటాడు మహాభారతంలో. ధర్మాన్ని ఆచరించకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు, నీకు సత్యానుభవం కలగదు. అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తుంటే నేనే పొద్దున ముక్కులో గాలి చూసుకుంటున్నాను, సాయంత్రం ముక్కులో గాలి చూసుకుంటున్నాను, పొద్దున మీద ఆసనాలు వేస్తున్నాను, సాయంత్రం మీద ఆసనాలు వేస్తున్నాను, మంచిదే ఆరోగ్యానికి మంచిదే. కానీ ధర్మాన్ని ఆచరించకుండా నువ్వు మనస్సును నియమించలేవు, మనస్సుకు నిగ్రహం రాదు. మనస్సుకు నిగ్రహం లేకపోతే నీ మనస్సులో ఉన్న దోషాల నుంచి నువ్వు విడుదల పొందలేవు. నీ మనస్సులోంచి దోషాల నుంచి విడుదల పొందకపోతే నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్తాం కానీ అంతర్ముఖానికి రాదు. నేనేదో గుంజులు తీస్తున్నాను, ఉదయం సాయంత్రం గుంజులు తీస్తున్నానంటే కాదు, ధర్మాన్ని ఆచరించినప్పుడు నువ్వు ప్రయత్నం చేసినా ప్రాణాయామం చేసినా మంచిదే. అంత మాత్రం చేత మనస్సు నియమింపబడదు. ఎవడ మనస్సు వాడికి శత్రువు, ఎవడ అహంకారం వాడికి శత్రువు, ఎవడ మనస్సు వాడికి శిక్ష, ఎవడ మనస్సు వాడికే బాధ. అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తుంటే పవిత్రుడవుతావు, పవిత్రుడైతే మనస్సులోంచి విడుదల పొందుతావు. ఇందాక మాస్టర్ చెప్పారు కదా, హృదయంలో సత్యం ఉంది, ఏదో అడ్డొస్తుంది, అది మనస్సునండి ఇంకోటనండి ఇంకోటండి ఏదో అడ్డొస్తుంది. ధర్మాన్ని ఆచరించడం వల్ల ధర్మం పట్ల నువ్వు గౌరవాన్ని పెంచుకోవటం వల్ల అది ఏదో అడ్డొస్తాను కదా అందులోంచి విడుదల పొందుతావు. ఇది మహాభారతంలో వ్యాస మహర్షి చెప్పాడు. న్యాయం అందరి పట్ల సమానంగా ఉంటాడని చెప్పుకుంటున్నారే, అది ఏమి ఎలా ఉంటారో అని అడుగుతున్నారు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, అవును అవును అందరి పట్ల సమానంగా ఉంటాడు. ఇంకేదంటే వాడు చూసి మనస్సు చూడడు, రంగు చూడడు, శరీరం చూడడు, అందరిలో హృదయంలో ఉంటాడు. తాను ఏదిగా ఉన్నాడు, తాను అందరి హృదయాల్లోనే తాను ఉన్నాడు, తనలో ఉన్నది అందరి హృదయాల్లో ఉంది, ఉన్నది ఒకటే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎవరికైనా అన్నం పెడితే ఎల్లమ్మకు పెట్టాం, పొల్లమ్మకు పెట్టాం అన్నాం అని ధ్యానం అలా అనుకోవడం, లోపలిని జఠరాగ్నికి పెట్టామంటాడు. భగవంతుడు జఠరాగ్ని రూపంలో ఉన్నాడు, మనలో కూడా అగ్ని ఉంది. లేకపోతే అన్నం మనం తిన్న అన్నం అరగదు అసలు. కొంతమందికి 1000 ఎకరం పొలం ఉంటుంది, కాఫీ కాఫీ కూడా వాళ్ళకి జీర్ణం కాదు అసలు. ఆ చూసి సంతోషించాలి, ఇంకా తిని సంతోషించడానికి వాళ్ళ అవకాశం లేదు. ఆ కళ్ళు పెట్టికి ఉన్నాయన్నీ చూసి సంతోషిస్తుంటారు, ఇంట్లో ఏమి ఉండరు ఏంటని. తింటానికి పనికిరారు, చూడటానికి పనికి వస్తారు. ఇది ఏమిటి అని మీరు అడగొచ్చు. అది ఒక రకమైన దేహ ప్రారంభం. ఇవన్నీ ప్రారంభాలు అనిపించడానికి వచ్చినాయి ఈ దేహాలు. మనం చూడబడేవి ఇవన్నీ, కానీ లోపల హృదయంలో ఉన్నటువంటిది ఉన్నది ఒకటే. హృదయంలోకి వెళ్తే ఒకటిగానే ఉంటాం, హృదయం విడిచిపెట్టేస్తే అనేకంగా ఉంటాం. అప్పుడు భేదం వస్తుంది, భిన్నత్వం వస్తుంది హృదయం మనం విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు. అయితే మన శిరస్సులో ఉన్న మనసుని హృదయంలో ఎక్కువ కాలం ఉండటానికి దానికి అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం కూసి విద్య ప్రాక్టీస్ చేయాలి. కానీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. మనకంటే వివేకవంతులతో సహవాసం చేయాలి, మనకంటే బాగా సాధన చేసే వాళ్ళతో సహవాసం చేయాలి. మనసు బాహ్యముఖానికి వెళ్ళటానికి కారణాలు ఏంటంటే, కొంతమంది ఇతరుల్లో ఉన్న దోషం చూస్తూ ఉంటారు. ఆ దోషమే వాళ్ళు ఉంటుంది అనుకోండి, అనుకోండి వాడికి కనిపిస్తున్నా లేనట్టు సమాజం ముందు నటిస్తాడు. వీడి కోటి జన్మలొచ్చినా వీడికి జ్ఞానం రాదు. జీవుడు సమాజాన్ని మోసం చేయగలడు కానీ భగవంతుని మోసం చేయలేడు. కొంతమంది రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే, ఒకరికి ఇద్దరికి ఉపకారం చేసి దేశానికి అంతా ఉపకారం చేసినట్టు నటిస్తారు. ఆ నటన మనకేలా? అరిగనులు ఉన్నారనుకోండి, అరిగనులో అరిగనిపేటలో ఎవరికే ఇద్దరు ముగ్గురికి ఇల్లు కట్టిస్తారు, దేశంలోని అరిగనులన్నీ బాగు చేసేమంటారు. దీని ఇంగ్లీష్ టోకనిజం అంటారు. అంటే వాళ్ళు ఇమాజిన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మనకు సంబంధం లేదు, అది రాజకీయాలకు సంబంధించిన విషయం. ఆ పోకడలో మనకు వెళ్ళవలసిన పని లేదు, మీకు టోకనిజం అవసరం లేదు. అంటే నువ్వు ఈశ్వరుని మోసం చేయడానికి ప్రయత్నం చేయకు. ఇంకేదే నీ తావం చేయి ఈశ్వరుడు చేతిలో ఉండు. ఎవరైతే నీకు మోక్షకారకుడో, ఎవరైతే నీకు మోక్షాన్ని ప్రసాదించాలో, ఎవరైతే నీకు ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలో, వాణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేసి నువ్వు మోక్షాన్ని ఎలా పొందగలవు? నీ బలజనితులు చూసుకో, నీ మైనస్ పాయింట్స్ చూసుకో. కొంతమంది ఎలా ఉంటారంటే, ప్రాపంచిక మనుషులు వాళ్ళు గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు, ఇతరుల గౌరవాన్ని పోగొట్టడానికి చూస్తూ ఉంటారు. వాడికి జ్ఞానం ఏంటి? కోటి జన్మలు ఎత్తిన వాళ్ళు సాధన చేసినా జ్ఞానం రాదు. వాళ్ళు గౌరవాన్ని మట్టికి జాగ్రత్తగా కాపాడుకోవటం, ఇతరుల యొక్క గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయటం. అది జపం చేస్తే జ్ఞానం వస్తుందా, లేదా ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందా, లేదా గుడి చుట్టూరు తిరిగితే జ్ఞానం వస్తుందా? ఇటువంటి నీ లోపల చూసుకో. నీ మేనేజ్ పైన చూసుకోకుండా ఏదో నేను దేవుడిని మోసం చేస్తున్నాడో, దేవుడిని మోసం చేయదు. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. నీ దండాలకి, ఇక నువ్వు పెట్టే నమస్కారాలకి, నీ వంకర వంకర దండాలకి, నీ ప్రదక్షిణాలకి మోసపోవడం అమాయకుడు కాదు దేవుడు. మనకంటే వివేకవంతుడు, మనకంటే శక్తివంతుడు. జీవుడు సర్వజ్ఞుడు కాదు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఆయనకి తెలియకుండా సృష్టిలో ఏది జరగదు. జ్ఞాని అందరి పట్ల సమానంగా ఉంటాడని చెప్పుకుంటున్నారు, ప్రశ్న చెప్పుకుంటున్నారు అక్కడ అని అనుకుంటున్నారంటే, భగవాన్ ఏమంటున్నాడంటే, అవును స్నేహం దయ సంతోషం వంటివి జ్ఞానికి సహజంగా ఉంటాయి. అందరి పట్ల స్నేహంగానే ఉంటాడు. ఎవరు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, మీరు పరిశీలన చేయండి, అది లోపలేమో ఆప్యాయత ఉండదు, ఒకరి మీద ఒకటి గౌరవం ఉండదు, ఆప్యాయత ఉండదు, ప్రేమ ఉండదు. ఏదో మీ స్వార్థం కోసం వాడితో స్నేహం చేస్తాడు, వాడి స్వార్థం కోసం మీరితో స్నేహం చేస్తాడు. అది వ్యాపార పద్ధతి కింద ఆ స్నేహాలని చెప్పి అది స్నేహమా? అది స్నేహం కాదు, వ్యాపారం. ఈ స్నేహాలు నిలబడే స్నేహాలు కాదు. లోపల ఆప్యాయత లేనప్పుడు, లోపల స్నేహభావన లేనప్పుడు, లోపల హృదయం యొక్క పరిపక్వత లేనప్పుడు, ఆ ప్రేమతత్వం ఎలా ఉంటుందో తెలియనప్పుడు, బాల్య కారణాల వల్ల స్నేహాలు చేసినా ఆ స్నేహాలను నిలబడవు. ఆ స్నేహాల వల్ల వాడికి చివరికి దుఃఖం వస్తుంది, కానీ శాంతి రాదు. అది నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారు అసలు? ఆ దుర్యోధనుడితోటి నీకు స్నేహం అనేది కర్ణుడికి చాలా చెప్తారు. అయితే అయి ఉండొచ్చు, ఏదో ప్రారంభం. ఇంత మటుకు వచ్చాక అసలు భారత యుద్ధమే నా మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నాడు. ఈ టైంలో నేను దుర్యోధన్ని విడిచిపెట్టినాను, వాడి చెడ్డవాడే ఉండొచ్చు, ఈ టైంలో నేను విడిచిపెట్టాడు కర్ణుడు. అది ఫ్రెండ్షిప్. వానికి దుర్యోధనుడికి కర్ణుడి మీద ఉన్న నమ్మకం భీష్ముడి మీద, ద్రోణాచార్యుడి మీద లేదు. కానీ ఎక్కువ కాలం యుద్ధం చేసింది భీష్ముడు, ద్రోణుడే. ఎంత చేసో ఒకరోజు చేశాడు మా కర్ణుడు, ఒకరోజు రెండు రోజులు చేశాడు అంతే. కానీ ఆయనకి కర్ణుడి మీద ఉన్న విశ్వాసం, భీష్ముడి మీద ద్రోణుడు. అప్పుడు కర్ణుడు అంటాడు, మంచి చెడ్డ అయిపోయింది, ఈ చివరికి వచ్చాక ఈ చివరి గడియలో వాడిని విడిచిపెట్టను అన్నాడు. కదా ప్రాణం పోతున్నాడు. అది స్నేహం. లోపల మాధుర్యం లేకుండా, లోపల ప్రేమ లేకుండా, లోపల ఆప్యాయతం లేకుండా, బయట ఏదో కారణాలు పురస్కరించుకుని వాడి మధ్యకి పోస్తున్నారు, ఇది కాఫీ ఇస్తున్నారని స్నేహాలు ఎంచేది ఎంతకాలం నిలబడతారు? అవి స్నేహాలు కాదు, అవి వ్యాపారాలు. అసలు నిజమైన స్నేహితుడు దీన్ని ఎప్పుడు విడిచిపెట్టడు? మిమ్మల్ని అదృష్టం ఏంటాడుతంటే అందరూ స్నేహితులే, అందరూ బంధువులు. మళ్ళీ అదృష్టం నశించి దురదృష్టం ఏంటాడుతంటే మళ్ళీ ఆ స్నేహితులే విరోధులు. అక్క చెల్లెలే ఒకరికొకరు దూరం వెళ్ళిపోతారు, బయట ఎక్కడో స్నేహితులు కాదు. దాన్ని నిరోధం కాదు స్నేహం. దయ కంపాషన్, దయ అనేది జ్ఞాని యొక్క సహజంగా ఉంటుంది, సంపాదించుకోక్కర్లేదు. మనం ఏదైతే సంపాదించుకోవాలి సంపాదించుకోవాలనుకుంటున్నామో జ్ఞానికి అది సహజంగానే ఉంటుంది. మలయాళ విషయంలో వారు చెప్తా ఉండేవారు, దయగల హృదయమే భగవాన్ నిలయం. ఎక్కడ దయ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. దయగల హృదయమే భగవాన్ నిలయం, దయ లేని హృదయంలో ఈశ్వరుడు అసలు కాపురం ఉండడం. అంటే దయ అనేది నువ్వు సంపాదించుకోవాలి, కానీ జ్ఞాని సంపాదించక్కర్లేదు, జ్ఞానికి సహజంగా ఉంటుంది. ప్రతిదీ మాట దయ. ఒకసారి రమణ మహర్షి గారు దీన్ని అడిగారు, రంగన్ను అడుగుతాడు చిన్నాడు ఎల్కేజీలో యూకేజీలో వాళ్ళిద్దరు స్నేహితులు చదువుకున్నారు, రంగన్నో రమణను, మీతో మాట్లాడే పని నాకేమి లేదు అని భగవాన్ అంటారు. ఏదో మాటల సందర్భాన్ని పురస్కరించుకుని, మాతోటి మాట్లాడే పని మీకు లేనప్పుడు మాతోటి ఎందుకు మాట్లాడుతున్నావు అని రంగన్ను అడుగుతాడు. అది భగవాన్ ఏమన్నారంటే, మాట్లాడటానికి కారణం లేదు, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మ్యారేజ్. దయ వల్ల మాట్లాడతాం, మీతోటి పని నేను మాట్లాడటం లేదు, దయ వల్ల మాట్లాడుతున్నాను. అంటే దయ్యి సహజంగానే జ్ఞానికి స్వరూపంగా స్వభావం, అది కొని తెచ్చుకోకర్లేదు, సహజంగా ఉంటుంది దయ. దయ సంతోషం. జ్ఞాని ఎప్పుడు చూసిన ఆనందంగానే ఉంటాడు. ఏం చెప్తాను, తను ఏదిగా ఉన్నాడో దాని తను ఎప్పుడు హృదయంలోనే ఉంటాడు. తను ఏ వస్తువు అయితే సద్వస్తువు దాంతో తదత్యం పొంది ఉంటాడు. అక్కడ ఉన్నదే శాంతి. వారు ఏమనుకుంటున్నారో మన గురించి, వీరు ఏమనుకుంటున్నారని జ్ఞాని అనుకోడు. ఏం చెప్తే అనుకుని కూడా అక్కడ లేడు, ఆయన ఎప్పుడు హృదయంలో ఉంటాడు. హృదయంలోనే శాంతి, హృదయంలోనే జ్ఞానం, హృదయంలోనే ఆనందం. అహంభావనకి ఇతరులు ఉన్నారు, వ్యక్తిభావనకి ఇతరులు ఉన్నారు, జీవుడికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు. చైతన్యానికి దేహంతో పని లేదు, లోకంతో పని లేదు. దిస్ ఏజ్ ఇస్ బాడీలెస్, దిస్ ఏజ్ ఇస్ బాడీలెస్, దిస్ ఏజ్ ఇస్ గాడ్లెస్. అనుకోవటాలంటూ ఏం లేదు. వారు ఉంటారంటే భగవంతుతో ఎవరైనా కఠినంగా మాట్లాడితే వారు ఏమన్నారంటే, ఏదో కఠినంగా మాట్లాడడం ఏమనుకోవద్దు అని వారు మనం అంటూ ఉంటాం కదా. ఐఎమ్ సారీ అని మనం ఎప్పుడైనా అంటూ ఉంటాం. ఇప్పుడు అయ్యాం సారీ అని చెప్పడానికి కూడా గర్వం అడ్డొస్తుంది మనకు. భగవంతుడు ఎవరో కఠినంగా మాట్లాడితే ఏదో ఎలా మాట్లాడా మీరు ఏమో అనుకోవద్దు అన్నారు. అది భగవాన్ ఉన్నారు, అనుకునేవాడు ఎక్కడ ఉంటే అనుకోకుండా ఎలా ఉండగలడు? అనుకునేవాడు అసలు ఇక్కడ లేడు కాబట్టి అనుకోవటం అనే సమస్య లేదు. ఒకవేళ అనుకునేవాడు ఇక్కడ ఉన్నప్పుడు అనుకోకుండా ఎలా ఉండగలడు? మీరు అనుకోవద్దు అని అనుకుంటాడు, వాడు ఇక్కడ లేడు కాబట్టి అనుకోడు. అనుకునేవాడు ఇక్కడ ఉన్నప్పుడు మీరేమో అనుకోవద్దు అని అంత మాంతాడు అనుకోవడం, అనుకుంటూనే ఉంటాడు. అది ఆ జీవలక్షణం. అనుకోవటం అనేది జీవలక్షణం. పలానా శరీరం నాది, పలానా పేరు నాది అని అనుకుంటున్నాం కదా. అలా అనుకోవటం వదిలేస్తే మీకు బ్రహ్మస్థితి పొందుతారు, బ్రహ్మానుభవం పొందుతారు, బ్రహ్మానందంలో విసిరాడతారు. అన్ని ఆనందాల కంటే బ్రహ్మానందం గొప్పది, దాన్ని ఎవడు వర్ణించలేడు. బాగా రజ కృష్ణుడు చెప్పారు, దానితో సమానమైంది లేనప్పుడు దానికి మించింది మటుకు ఎలా ఉంటుంది? అది స్వతంత్రమైనది. లోకం మీదో, మనుషుల మీదో, జీవకోట మీదో, చావు పుట్టుకల మీద ఆధారపడింది కాదు. ఒక ఆత్మానందం ఒకటే స్వతంత్రమైనది. మీరు అందరూ శ్రద్ధగా వింటున్నారనుకోండి, ఇక్కడ ఇంటికి వెళ్ళారనుకోండి, చాలా నాన్నగారు బాగానే చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉండాలంటే హ్యాపీ, ఐఎమ్ ఎట్ పీస్ అని ఇక్కడ అనుకుంటారనుకోండి, ఇంటికి వెళ్ళిన ఆయన ఏదైనా తిడతాడనుకుని ఎంత ఆలస్యం వచ్చామంటే చుట్టం వచ్చాడు, ఆ చుట్టాను కాఫీ ఎవడ ఇస్తానో తిట్టాడనుకుని సడన్ మీ శాంతి అంత పో, మీరు వెంటనే అశాంతి వచ్చేస్తున్నాం, ఏమి వినదంత పోతాం. అయితే జ్ఞాని సుఖం మటుకు అలా చెదరదు కదలదు. అదే భగవాన్ చెప్పారు, నీ మనసును ఆడమంటే ఆడటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. మేస్టర్ చెప్పారు అనేక తలంపులకు ఆధారం మూల తలంపు, మూల తలంపు లేకుండా ఏ తలంపు రాదు. మూల తలంపు అజ్ఞానం, మూల తలంపు బంధం. దాన్ని తొలగించుకుంటే మీ హృదయంలో ఏది ఉంది అది మీకు స్వరూపం వ్యక్తమవుతుంది. దయ సంతోషం, కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు చూసినా ముఖం ఎప్పుడు చాలా సౌందర్యం, చాలా అందంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఏంటి సుఖం అంతా ముఖంలో కనిపిస్తుంది ఏంటి అనిపిస్తుంది. కొంతమందికి లాభం వచ్చిన ఎలాగో ఇస్తారు, నష్టం వచ్చిన ఎలాగో అంటారు. వాళ్ళు ఆయన ఎప్పుడు తిరిగి అంత బాగా తిడుతున్నారంటారు, ఎప్పుడు చూసినా శాంతిగా ఉంటారు. అది కూడా ఒక కళ, అది కూడా భగవంతు ఇచ్చిన గిఫ్ట్. అది కొంతమంది ఎప్పుడు చూసినా అప్పుడే ఆనందం పుచ్చుకుని వచ్చారా బయట కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి దుఃఖం ఉంటే ఊరందరికీ పంచిపెట్టేస్తారు, సంతోషం వస్తే వాళ్ళు ఒక్కడే అనిపించేసి వెళ్ళిపోతారు. కొంతమంది నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకంగా తింటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా తింటారు. ఇంటికాడ మామూలుగా తినేవాళ్ళు కూడా అది కృత్రిమ అది నేను చెప్పి దానివల్ల కూడా నీకు జ్ఞానం రాదు. అంటే కృత్రిమంగా జీవిస్తున్నావు అని అర్థం. నార్మల్ గా లేదు, న్యాచురల్ గా లేదు. డే టు డే లైఫ్ బిహేవియర్ లో కూడా లోపల సద్వస్తువు నార్మల్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది. మన ప్రవర్తన కూడా అంత నార్మల్ గా న్యాచురల్ గా ఉంటేనే వస్తువు వ్యక్తమవుతుంది, కానీ ఆర్టిఫిషియల్ గా మన జీవితం ఉండకూడదు. అంటే లోపల వస్తువు కాంప్లికేటెడ్ గా లేదు, మనకి లోపల వస్తువు నార్మల్ గా ఉంది, లోపల వస్తువు న్యాచురల్ గా ఉంది. మన జీవిత విధానం కూడా అంత నార్మల్ గా ఉంటే, న్యాచురల్ గా ఉంటే వస్తువు మనకు స్వరూపంగా తానుగా నేరుగా కాదు తానుగా మనకు వ్యక్తమవుతుంది. మంచివారి పట్ల ఆఖ్యాయంగానే ఉంటారు. వీడు జ్ఞాని కూడా వీడి బుద్ధిమంతుడు, వీడి బుద్ధిమంతుడు కాదని తెలుస్తూనే ఉంటుంది, కానీ సమానత్వం విడిచిపెట్టడు. అయితే బుద్ధిమంతుడిని చూసినప్పుడు ఎప్పుడు కూడా గురువు పట్ల గౌరవం విడిచిపెట్టకూడదు. గురువు పట్ల మీరు గౌరవం విడిచిపెట్టారా, ఎన్ని గంటల వెళ్ళినా మీకు అది సబ్జెక్ట్ అర్థం కాదు. గురువు పట్ల కనుక మీకు గౌరవం పోయిందా, ఎన్ని గంటల సేపు విన్నా, ఎన్ని రోజులు తరబడినా మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. గురువు పట్ల ఆప్యాయత, ఆ గురువు పట్ల రెస్పెక్ట్ ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఏంటంటే మనలో ఉన్న మంచితనం, మనలో ఉంటుంది ఆ బుద్ధి బలం, మనలో ఉంటుంది ఆ సూక్ష్మ బుద్ధి, ఆ ప్రజెన్స్లో గురువు దగ్గర కూర్చుంటే ఆ గురువు ఒక పొంగుతాడు, పొంగి జ్ఞానాన్ని సముద్రం లేక పొంగి జ్ఞానాన్ని మనకి, జ్ఞానాన్ని మనకి సమర్పిస్తాడు. జ్ఞానాన్ని చెప్పటం కాదు, జ్ఞానాన్ని ఇస్తాడు వాడు. గురువు దగ్గర కూర్చుని వీడెప్పుడు చచ్చిపోతాడు అనుకుంటే వాడికేంటి, వీడు ఎప్పుడు చచ్చిపోతాడని వాడు అనుకున్నా వాడు సమానంగానే చూస్తాడు. అక్కడ కాదు మనం తేడా, గురువు దగ్గర ఏం తేడా ఉండదు. కానీ అక్కడ పొంగు మీకు టీచ్ చేయడానికి పొంగు రాదు అక్కడ. ఇంకోటి సబ్జెక్టు వాడికి సఫరుగా అయితే గ్రహించే శక్తి ఉందనుకుంటే గురువు సముద్రం పౌర్ణ రోజున సముద్రం ఎలా పొంగుతుందో గురువు పొంగిపోతాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఉన్నటువంటి ఆ సఫరుగాన్ని బట్టే ఆ గురువు యొక్క టీచింగ్ కొంత డిపెండ్ అయ్యింది. నిస్సహాయాల పట్ల దయ ఉంటుంది వాడికి. ఏమీ ఆధారం లేని వాడికి దేవుడే ఆధారం, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. కొంతమంది మాది ఏ దిక్కు లేదనుకుంటారు, వాడికి భగవంతుడు ఉన్నాడని తెలియటం లేదు. భగవంతుడే పెద్ద దిక్కు, మన అందరికీ భగవంతుడే దిక్కు. ఏ దిక్కు లేని వాడికి భగవంతుడే దిక్కు. భగవంతుడు ఉన్నాడని మర్చిపోవడం మాది ఏ దిక్కు లేదంటాడు. ఏ దిక్కు లేకుండా ఎవడు ఉండడు, భగవంతుడే దిక్కు. మనకు మనుషుల యొక్క సపోర్ట్ లేకపోయినా ఒక భగవంతుడి యొక్క సపోర్ట్ అంటే చాలు. మీరు అందరూ నన్ను విడిచిపెట్టేస్తారనుకోండి, అయితే మాట వరుసు కనుక్కోండి. నా బలం ఏమి తగ్గదు, నా బలం దైవ బలం. ఇలా మీటింగ్లో చెప్తున్నాను, ఒకవేళ మీరు అందరూ నాన్నగారిని విడిచిపెట్టేస్తారనుకోండి, ఒక కించిత్తు కూడా నాకు బలం తగ్గవలసిన పని లేదు. మీ మీద నా బలం ఆధారపడలేదు, నా బలం దైవం మీద ఆధారపడింది. ఒకవేళ మీరందరూ వచ్చి కూర్చుంటున్నారని మీ మీద నేను ఆధారపడ్డాను ఎప్పుడు అనుకోవద్దు. మీరు మా ఇంటికి మీరు రావద్దు రావద్దు, మీటింగ్లకు రండి సరిపోతుంది, మీటింగ్లకు రండి సరిపోతుంది, మా ఇంటికి రావద్దు మా ఇంటికి రావద్దు అంటే రోజుకు 200 మంది వస్తున్నారు. అంటే వాళ్ళ మీద ఆధారపడింది నా బలం. ఏదో నాన్నగారి ఇంటికి 10 మంది వెళ్ళి కూర్చుంటాం మనం, లేకపోతే 10 మంది వెళ్ళకపోతే నాన్నగారు వెళ్ళిపోయి ఏమన్నారు, నాన్నగారు 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 లేక ఉంటారు. నాకున్న శక్తి ఏదైనా ఉంటే అది దైవ సంబంధం వెళ్ళి కానీ మీరు ఇచ్చింది కానీ నాకు కాదు. అయితే నేను పొందే ఆనందంలో, నేను పొందే శాంతిలో మీకు పంచిపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది, అంతకంటే ఏం కాదు. దైవ బలమే బలం, నాకే కాదు మీకేనా అంతే. దైవ సహాయం ఉన్నవాడిని ఎవడ ఏం చేయలేడు, దైవ బలం ఉన్నవాడిని ఎవడ ఏం చేయలేడు. దైవ బలమే బలం, అహంకారానికి బలం ఎక్కడ ఉందండి, అజ్ఞానానికి బలం ఎక్కడ ఉంది, అహంకారానికి బలం ఎక్కడ ఉంది. బలం అంటే దైవ బలం ఒకటే, ఉన్నది దేవుడు ఒక్కడే, దేవుడు ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఉన్న దాంట్లోంచి బలం వస్తుంది కానీ లేని దాంట్లోంచి ఏమి రాదు. సంతింగ్లోంచి ఏదైనా వస్తుంది కానీ నతింగ్లోంచి ఏమి రాదు. అంచేత ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల సహజంగా దానికి దయ ఉంటుంది జ్ఞానికి. అంటే రమణ మహర్షి గారు ఆయన గురించి చెప్పడం లేదు, జనరల్ గా జ్ఞానం గురించి చెప్తున్నారు. ఆ జ్ఞానం గలవాడు లక్షణాలు చెప్తున్నారు కానీ ఆయన సొంత విషయం చెప్పడం లేదు. ఎవరైనా మంచి పనులు చేస్తుంటే తనకే చేస్తున్నాడన్న తానం కలుగుతుంది జ్ఞానికి. ఇప్పుడు ఈ శాంతి ఉందనుకోండి, నరసాపురం ఏదైనా మంచి పని చేసింది అనుకోండి, జ్ఞానికి ఎంత సంతోషం వస్తుందంటే ఆ మంచి పని ఆ ఉపకారం నాకే చేశాడు అనుకుంటున్నాను అనుకుంటాడు అట్ని జ్ఞాని, అంత సంతోషం వస్తుంది. జ్ఞానికి వ్యక్తిగతంగా అక్కడ ఏం చేయలేదు, నరసాపురం ఏ శాంతి మంచి పని చేసింది, కానీ జ్ఞాని ఏమనుకుంటాడట్ని తనకు చేసి ఎత్తిగా సంతోషిస్తాడు. అక్కడ భగవాన్ భక్తులు అక్కడున్నాడు, భగవాన్ షేడ్ అంటారు మూగున్నారు భగవాన్, ఆయనకి ఏ గొడవ అక్కర్లేదు, రామాయణం భారతం ఏది అక్కర్లేదు, గురువులు అక్కర్లేదు, దేవుళ్ళు అక్కర్లేదు, ఒక భగవాన్ తప్పించి ఏం అక్కర్లేదు అని. అది మంచి చెడ్డ మాకు అనవసరం ఇక్కడ కట్టుబడ్డాం, మేము తరించడానికి ఇది సరిపోతుంది, లోకానికి సరిపోవచ్చు నాకు సరిపోతుంది అంటాడు అంతే. భగవాన్ ధర లోకంలో అందరూ సరి తరించకపోవచ్చు, కానీ నాకు ఇది సరిపోతుంది. ఒకసారి భగవాన్ ఓ రోజుని ఓ రోజు హాల్లో కూర్చుంటే ఇంకా భగవాన్ భోజనానికి రాలేదు, భగవాన్ లేటుగా వెళ్ళారేమారు, భగవాన్ ఇంకా భోజనానికి రాలేదు, భగవాన్ భోజనానికి రాలేదు, భగవాన్ భోజనానికి రాలేదు అని ఎవరు అంటారు ఆ హాల్లో ఉన్న వాళ్ళు అంటారు. అందరూ భగవాన్ భోజనం చేశారు లేదు అని అడిగేవాళ్ళు, కానీ గురువు మురుగున్నాడు భోజనం చేశాడు లేదు ఎవరికి అవసరం. అది అది జ్ఞానికి ఉంది ఆ భక్తిని పట్టండి ఆక్షేత్. ఈ సోషల్ వర్కర్స్ ఎవరైనా ఎవరికైనా దీనికి సహాయం చేస్తాంటే జ్ఞాని తనకే చేస్తున్నారని అనుకుంటాడు. అది జ్ఞాని యొక్క వైభవం, అది జ్ఞానం యొక్క వైభవం. జ్ఞానం గలవాడిని జ్ఞాని అంటారు, భక్తి ఉన్నవాడిని భక్తుడు అంటారు. నిస్సహాయుల పట్ల దయ ఉంటుంది, మంచి పనులు చేయటంలో ఆనందం ఉంటుంది, దుష్టుల పట్ల క్షమ ఉంటుంది. ఒకసారి భగవాన్ గురించి ఎవడో కొన్ని చెడ్డ మాటలంటే తర్వాత వాడికి చచ్చిపోయే ముందు భగవాన్ మనం చాలా హింస పెట్టాం, భగవాన్ ఎంత హింస పెట్టామంటే నేను ఏదో మంచి పనులు చేసిన నరకానికి వెళ్ళటం సిద్ధం, నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాననేటువంటి నాకు తోస్తుంది, ఓ జ్ఞానికి ఇబ్బంది కలగజేశాం అని చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళతామని నాకు అనిపిస్తుంది అని చెప్పి అతను ఇంకో 20 రోజులు చనిపోతాడు అనుక భగవాన్ దగ్గరికి వచ్చి భగవంతుడు ఏమంటాడంటే, స్వామి స్వామి నీ పట్ల నేను చాలా అపరాధం చేశాను, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నాను నాకు అనిపిస్తుంది. అతని పేరు పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు పెరుమాళ్ళు ఓ పెరుమాళ్ళు నిజంగా నువ్వు నరకానికి వెళితే నీకోసం నేను కూడా నరకానికి వస్తాను. వాడు గురువు నువ్వు నాకేదో అపరాధం చేశావనుకుంటున్నావు, కానీ కొంత మంచి కూడా చేసావు నువ్వు, ఆ మంచి దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాను, ఒకవేళ నిజంగా నరకానికి వెళ్ళిపోతావు అనుకో నీకోసం నేను నరకంలోకి వచ్చి నిన్ను రక్షిస్తాను అంటాడు పెరుమాళ్ళు. వాడు గురువు, గురువు అంటే వాడు అంటే దుష్టుల పట్ల దుష్టుల పట్ల బాధలు సహిస్తాడు, వాళ్ళ పట్ల క్షమి వాడిని క్షమిస్తాడు, ఇది సహిస్తాడు గురువు సహిస్తాడు, ఆ బాధలు పెట్టే వాళ్ళని క్షమిస్తాడు. ఇవన్నీ కూడా పెద్ద గొప్ప మాటలేమని కాదు, జ్ఞానికి సహజమే. వాళ్ళని క్షమించడం నేను క్షమించేశాను అనుకోడు, నేను సహించడం నేను కష్టపడి సహిస్తున్నాను అనుకోడు, అతి సహజంగా అతి సహజంగానే అతని ప్రవర్తన ఉంటుంది. అదే జ్ఞాని ఏ పని చేసినా ఇతరుల కోసం తనకంటూ అతను చేసుకునేది ఏమి లేదు, అంటే అభ్యాసం వల్ల అన్ని సాధ్యం. ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ జ్ఞానికి సహజంగా ఉంటాయి, మీరు కష్టపడి సంపాదించుకోండి అని చెబుతున్నారు. ఇక్కడ కొంతమంది పుట్టితోటనే ధనవంతులు ఇంట్లో పుడతారు, కొంతమంది ధనవంతులు ఇంట్లో పుట్టకపోయినా మామూలు సంసారాల్లో పుట్టి ధనవంతులు అవుతారు. ఎలాగైనా ధనవంతుడే, వాడు ధనవంతుడి ఇంట్లో పుట్టినా ధనవంతుడే, వాడు ధనవంతుడి ఇంట్లో పుట్టకపోయినా ధనం సంపాదించుకున్న ధనవంతుడే. ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు, మీరు సంపాదించుకోండి. మీరు కూడా సంపాదించుకుంటే ఈ లక్షణాలన్నీ కూడా మీకు కూడా వస్తాయి. అభ్యాసం చేయండి, అభ్యాసం విడిచిపెట్టద్దు. మీ అభ్యాసం వల్ల ఇక్కడ భగవాన్ చెప్పి రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే, విసుగు లేకుండా చెప్పేది ఏంటంటే, మీరు తాదాక్ష్యం తగ్గించుకోండి. మీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, వాటితో తాదాక్ష్యం తగ్గించుకోండి. మీ అత్తగారిని మీరు చూడాలి కాబట్టి డ్యూటీ కాబట్టి చూడండి అంతే, ఆ మాటలు తలపెట్టుకోవద్దు. మనం పెద్ద గొప్ప పనులు చేయక్కర్లేదు, మన డ్యూటీ మనం చేస్తే చాలు, భగవంతుడు అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఎవరి పని అడి చేయటం ధర్మం, ఏ శరీరానికి ఏ ఉపాధికి ఏ పని నియమింపబడిందో ఆ పని హృదయపూర్వకంగా ప్రేమపూరితగా ఇష్టంగా చేయటమే ధర్మం. విసిగ్గా చేయకండి, కోపంగా చేయకండి, భయపడి చేయకండి. అది ఈశ్వరుడు యొక్క దయ సంపాదించడానికి మీ పని మీరు చెయ్యండి. మీకు తాదాక్ష్యం తగ్గించుకోండి. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు కానిదానితో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు, నీ ఏది అవునో దాని వెంట పడకుండా నువ్వు కాని దాని వెంట పడతావు, ఏది అవునో దాని వెంట పడకుండా నువ్వు కాని దాని వెంట పడతావు. నువ్వు కానిదానితో తాదాక్ష్యం పొందుతున్నావు, కానీ ఏది అవునో దానితో తాదాక్ష్యం పొందటం లేదు. అది వివరించడానికి గురువు అవసరం. ఆత్మ పుస్తకాల్లో లేదు, చైతన్యం పుస్తకాల్లో లేదు, నీ హృదయంలో ఉంది. పుస్తకం చెబుతాను నీ హృదయంలో ఉందని, అంటే నీ పుస్తకాల్లో వెతికే దొరకదు. పుస్తకాలకి అయితే పాండిత్యం వస్తుంది, గౌరవాలు వస్తాయి, మాకు దండలేసినట్టు కొంతమంది దండలేస్తారు. ఆత్మ పుస్తకాల్లో లేదు అయ్యా, పుస్తకం చెబుతాను నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయం యొక్క లోతుల్లోకి నువ్వు వెళ్ళాలి కదా, ఈ తలంపుని వేగం తగ్గించుకోవాలి కదా, ఈ మాటల్లో ఉన్న ప్రకోపం తగ్గించుకోవాలి. నాకు మేస్టర్ చెప్పారు చింతించేవాడు లేకుండా చింతలు రావని, ఆ చింతించేవాడు సన్నగిల్లాలి. నీ హృదయం యొక్క లోతుల్లోకి దిగాలి. ఈ నాటికైనా ముందు నాటికైనా జ్ఞానం ఉన్నది హృదయంలోనే వస్తుంది. ఈశ్వరుడు హృదయంలోనే అంతర్యామగా ఉన్నాడు, మనకి సాక్షిగా ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. అక్కడికి చేరుకుంది అక్కడే ఉంది నిజం అనేది, అక్కడే ఉంది. అక్కడికి చేరుకునే వరకు దానికి ఆ నిజం మనకు తెలియదు. నిజం తెలిస్తే కానీ స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. ఆ నిజం వ్యవహారిక నిజం కాదు, పారమార్థిక నిజం. అది స్వతంత్రమైనది, అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. నీకు దేహం ఉన్నా, దేహం లోకపోయినా, లోకం కనిపించినా, లోకం కనిపించకపోయినా, ఆ నీ హృదయంలో నిజం నీకు వ్యక్తమైనప్పుడు ఆ శాంతి, ఆ సుఖం నీకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. దేహం పోయిందనుకో, దేహానికి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, దేహం పోయిందనుకోండి, పోయినంత మాత్రం చేత నీ సుఖం ఆగిపోదు, శాంతి ఆగిపోదు, ఆనంద ప్రవాహంలో ఊగిసలాడుతూ ఉంటారు. పని చెయ్యండి, కర్తలేని కర్మ చేయండి, అహంభావం లేకుండా పని చేయండి. అహంభావం లేకుండా పని చేస్తే అది కూడా యోగం, అది కూర్చుంటుంది. అహంభావన లేకుండా, కర్తృత్వం లేకుండా పని చేస్తే అది కూడా మీ చేతితోటి భగవంతుని పూజించినట్టే. మనం నోటితోటి మాట్లాడతాం, నోటితోటి స్తోత్రాలు చేస్తాం, కానీ మనం చేతులతోటి ఎవరికి ఏమీ చెయ్యం. మన నోరు చెప్పింది చేతిని వద్దని చెబుతుంది. ఈ తలంపుకి, ఈ నోటికి, ఈ చేతకి, ఈ చెయ్యికి ఎంత దూరం ఉన్నప్పుడు నీ హృదయం యొక్క లోయలోకి నీ ఎలా వెళ్ళగలవు? మనసులో ఉన్నది కొంతమంది చెప్పరు, ఆ చెప్పింది చెయ్యరు. ఎంత దూరంగా ఉంటుంది వాడు నోటికి, చేతికి అంత దూరంగా ఉంటాడు వాడిక ఈశ్వరానుభవం. ఏదో ఆలోచిస్తూ ఉంటారు, నోటితో ఏదో మాట్లాడుతూ ఉంటారు, చేతితో ఇంకోటి చేస్తూ ఉంటారు. ఆ మూడు ఏకంగా ఉండవు. ఆ మూడు ఏకంగా లేని వాడికి జ్ఞానమా? నీకు ఏది మంచిదో నీ విరోధులకు కూడా అదే మంచిదని నీకు తెలియటం లేదా? నీ గౌరవాన్ని కాపాడుకుంటూ నీ విరోధుల గౌరవాన్ని పాడు చేస్తారా? అది జ్ఞానమా? వీళ్ళక జ్ఞానం. నీకు ఏది హితవో అది కూడా ఇతరుల హితమే. ఇతరులందరూ నా పట్ల మర్యాదగా మాట్లాడాలని అనుకుంటాం, మరి నీ ఇతరుల పట్ల మర్యాదగా మాట్లాడుకుంటా. ఇతరులందరూ నన్ను గౌరవించాలని అనుకుంటాం, మరి ఇతరులు నువ్వు గౌరవించాల్సిన పని లేదా నీకు? ఆ మొత్తం చిన్న విషయాలు కూడా నీకు అర్థం అవటం లేదా? నీకు ఏది దుఃఖకారణం అది కూడా ఇతరులకు దుఃఖకారణం సంగతి నీకు తెలియటం లేదా? నీకు ఏది మంచో అది కూడా ఇతరులకు మంచి అనే సంగతి కూడా నీకు తెలియటం లేదా? నీకు అజ్ఞానం. నువ్వు కానిదానితో తాదాక్ష్యం తగ్గించుకోవాలి, నువ్వు కానిదానితో తాదాక్ష్యం తగ్గించుకోవాలి. అంటే నువ్వెవరో ఆత్మగా ఉన్నావు, నువ్వు చైతన్యమే, చావు లేని పదార్థం, పుట్టుకులేని పదార్థం. నువ్వు చావు దానితో తాదాక్ష్యం పెంచుకోవాలి, నువ్వు కానిదానితో తాదాక్ష్యం తగ్గించుకోవాలి. ఆత్మానుభవం పొందిన వాడికి భ్రమ ఉండదు, ఆత్మానుభవం పొందిన వాడికి భ్రాంతి ఉండదు, భ్రాంతి నుంచి విడుదల పొందిన వాడికి కానీ బ్రహ్మ విద్య అలవడదు. ఒకవేళ నీకు ఎప్పుడైనా అల్లాపల సద్దు వస్తే ఎప్పుడైనా మెరుస్తుంది అనుకోండి, ఏదో ఉంది లోపల, ఏదో ఉంది శరీరానికి అతీతంగా, మన మనస్సుకి అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ధర్మాన్ని ఆచరించకుండా ఇంద్రియ నిగ్రహం కానీ మనో నిగ్రహం కానీ సాధ్యం కాదు. ఇంద్రియ నిగ్రహం లేని వాడు మనో నిగ్రహం లేని వాడికి బుద్ధిలో ఉన్న దోషాల నుంచి విడుదల పొందలేడు. మనో నిగ్రహం అమృతం. మీరు శాంతిగా ఉంటుంది అమృతం. మీరు శాంతిగా లేనప్పుడు ఇంటి నిండా ఎంత సంపద ఉందా? మీరు సుఖపడలేరు. మీరు పొందుతున్న శాంతియే అమృతం, అంతకుమించిన అమృతం అంటే ఏమి లేదు. ప్రపంచంలోని ధనం అంతా, మన ఇండియాలో ఉన్న ధనం కాదు, ప్రపంచంలోని ధనం అంతా తీసుకొచ్చి ఇక్కడ గొట్టె కింద పోసిన ఆ ధనం అంతా శాంతి ముందు సరిపోదు, శాంతితోడు తొలతోగదు, అది శాంతితోడు సమానం కాదు. మీకు చాలా ధనం ఉందనుకోండి, కానీ ఎప్పుడు చూసినా శాంతిగా ఉంటున్నారు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఒకవేళ అలవాట్లు వేగం మీకు ఎక్కువగా ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ఇంటికాడ ఒంటరిగా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మీ మనస్సు ఏ కారణం వల్ల చెలిస్తుంది, మనస్సు బాహ్యతకి బాహ్యముఖానగా ఏ కారణం వల్ల మనస్సు బాహ్యముఖం అవుతుందో చూసుకోండి. మనస్సు ఎందుకు చెలిస్తాను, మనోమూలంలో ఉండకుండా మనస్సు ఎందుకు శిరస్సులు విజృంభిస్తాను, ఏ వాసన కారణం, ఏ సంస్కారం కారణం, ఏ అదృష్టం. సాధకుడికి అడ్డులు ఉన్నాయి, సాధకుడికి ఆటంకాలు ఉన్నాయి, జ్ఞానికి ఆటంకాలు లేవు. మనం బొంబాయి వెళదాం అనుకున్నాం అనుకోండి, బొంబాయి కూర్చున్న వాడికి ఆటంకాలు అంటే ఇక్కడి నుంచి బొంబాయి వెళ్ళే వాడికి ఆటంకాలు, కానీ జ్ఞానం సంపాదించాలనుకున్న వాడికి ఆటంకాలు ఉన్నాయి, కానీ జ్ఞానికి ఆటంకాలు లేవు. అలవాట్ల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండండి. మనకి పూర్వజన్మ సంస్కారాలను బట్టి, పూర్వజన్మ వాసనను బట్టి మనకి అలవాట్లు వస్తాయి. మీకు ఏదో ఒక విషయం మీద మనసు బాహ్యానికి వెళ్ళిపోతాను అనుకోండి, ఏదో ఒక కారణం వల్ల, అంటే పూర్వజన్మలో అలవాటు మీకు ఎక్కువగా ఉందని అర్థం. విషయాలే విషం, విషయం శరీరాన్ని చంపుతుంది. విషయాలనే విషం కొన్ని లక్షలాది జన్మలకు కారణం అవుతుంది. విషయ చింతన వల్ల మీ మనసు బాహ్యమకం అవుతుంది, ఆత్మచింతన వల్ల మనసుకు లోచూపు కలుగుతుంది, మనసు ఆత్మాకారం చెందుతుంది. అంతేకాదు, ఆత్మచింతన వల్ల మనసు పరిశుద్ధం అవుతుంది, విషయ చింతన వల్ల అపరిశుద్ధం అవుతుంది. పొల్యూషన్, విషయ చింతన చేసి కొద్ది మీ మనసుకు పొల్యూషన్ వస్తుంది, అపవిత్రం అవుతుంది. పవిత్రుడు కానివాడు, ఎల్కేజీ కూడా చదవకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడు ఎటువంటి వాడు? పవిత్రత ఎలా ఉంటుందో, పరమ పవిత్రత ఎలా ఉంటుందో, పవిత్రుడు కానివాడు మోక్షం పొందడానికి ప్రయత్నం చేయటం కూడా అటువంటిది. మీ అలవాట్లు అంటే మీరు ఇంటికాడ జాగ్రత్తగా ఒంటరిగా కూర్చుండి మీ మనసును మీరు పరిశీలించుకోండి. ఎవరిని విమర్శించుకుంటే మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, ఇతరులను విమర్శించకండి. ఇతరులను విమర్శించడానికి మీకు కలిసి వచ్చేది లేదు. మిమ్మల్ని విమర్శించుకుంటే మీరు బాగుపడతారు, ఇతరులను విమర్శించడానికి మీకేం కలిసి రాదు. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, విమర్శ ఉంటే మీ మనసు సంస్కరించబడుతుంది, మనో నిగ్రహం వస్తుంది. మనో నిగ్రహమే అమృతం. అదే మీరు ఒంటరిగా కూర్చుని ఏ అలవాటు మీ మనసును బయటికి తీసుకెళ్తామో చూసుకోండి. చూసుకుని దానికి అపోజిషన్ పార్టీ పెట్టండి. అపోజిషన్ పార్టీ అంటే ఏంటంటే, మీకు ద్వేషం ఎక్కువ వస్తుందనుకోండి, ఆ ద్వేషం లేని వాడితో సహవాసం చేయి. మీకు తిండి బాగా ఇష్టం అనుకోండి, ఆ తిండికి అది కంట్రోల్గా ఉన్నవాడితో సహవాసం చేయి. మీకు వాగుడు బాగా ఇష్టం అనుకోండి, ఆ వాగుడు లేని వాడితో సహవాసం చేయి. మీకు రోజు సినిమాకి వెళ్ళిపోవడం అలవాటు అనుకోండి, సినిమాకి వెళ్ళి అలవాటు లేని వాళ్ళతో సహవాసం. ఏదైతే పోగొట్టుకోవాలని మీరు అనుకుంటున్నారో అది లేని వాళ్ళతో సహవాసం చేయండి. మీరు సినిమాకి వెళ్ళి రోజు సినిమాకి వెళ్ళి సినిమా గురించి ఆదిత్తుంది అనుకోండి, మీకు ఆ సినిమాకి వెళ్ళి అలవాటు ఉండదు. కొంతమంది అసలు కొంతమంది బిజీగా ఉండే ఎల్డర్స్, కొంతమంది దాని తరం చేయ ఉండదు. వాళ్ళని గౌరవించండి. మీ ఏదో బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనత లేని వాళ్ళతో సహవాసం చేయండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళని గౌరవిస్తే మీ బలహీనత నశిస్తుంది. మీ ఒంటరిగా కూర్చోండి, అనుకరణ వద్దు. ఎవరి బలహీనతలు ఏంటో చూసుకోవాలి, ఎవరి అలవాట్లు ఏంటో చూసుకోవాలి. అందులోంచి రుజువుల పొందడానికి మీరు చేస్తున్న ప్రయత్నమే సాధనం. అలవాట్లను తొలగించుకుంటే అడ్డిపోతుంది, లోపల హృదయంలో వస్తూ ఉంది, వస్తువు నువ్వు కనిపెట్టక్కర్లేదు, వస్తువు సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే నువ్వు అలవాట్లోంచి విడుదల పొందావు, దురాలోచనలోంచి, దురలవాట్లలోంచి, రాంగ్ థింకింగ్లోంచి, రాంగ్ హ్యాబిట్స్లోంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందావు, లోపల సర్దవస్తు అప్పుడే అక్కడే నీ అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడో కాదు, ఎక్కడో ఎక్కడో కాదు. సూర్యుడు ఉదయించిన వెంటనే నీకు వెలుగు ఎలాగ వస్తుందో, సూర్యుడు ఉదయించిన తర్వాత 4 గంటల ఆది వెలుగు రాదు. సూర్యుడు ఉదయించడం వెలుగు రావడం ఒకేసారి జరిగిపోతుంది. అలాగే నీకు దురాలోచన నుంచి, దురలవాట్ల నుంచి ఎప్పుడైతే విడుదల పొందావు, ఆ చెత్త భేద బుద్ధిలోంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందావు, అప్పుడే అక్కడే నీ లోపలికి వస్తూ రెడీగా ఉంది, వెంటనే నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. అంటే నీ దేహం ఎలా అనుభవంలో, నీ మనసు నీకు ఎలా అనుభవంలో ఉందో, నీ శరీరానికి రోగం వస్తే ఆ బాధ నీకు ఎలా అనుభవంలోకి వస్తుందో, అలా హృదయంలోనే వస్తువు దానికి ఆటంకాలను తొలగించుకుంటే అప్పుడే అక్కడే వస్తువు రెడీగా ఉంది. అది అనుభవంలోకి రావడానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో దాన్ని తొలగించుకుంటే వెంటనే నీకు అనుభవం కలుగుతుంది. అది ఉపనిషత్తు చెప్తుంది. లోపల చైతన్యం తెలిసిన వాడికి దగ్గరగా ఉంది, తెలియని వాడికి దూరంగా ఉంది. లెక్కనంటే తెలిసిన వాడు తెలుగ్గా చేస్తాడు, తెలియని వాడు చేయలేడు. ఈ లెక్క కష్టమని ఏం లేదు. తెలియని వాడికి కష్టం, తెలిసిన వాడికి కష్టం లేదు. ఇది అంటే వస్తువు తెలిసిన వాడికి అత్యంత సమీపంలో ఉందనుకుంటాడు, ఈ వస్తువు తెలియని వాడు ఎక్కడో ఉందనుకుంటాడు, ఎక్కడ దూరాన ఉందనుకుంటాడు, వైకుంఠంలోనే కైలాసంలోనే ఉందనుకుంటాడు తెలియని వాడు. అంటే తొందర పడకండి. కొంతమందికి వాసన బలం తక్కువ ఉంటే తొందరగా పోతుంది, వాసన బలం ఎక్కువ ఉంటే సాధన చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కొండకి మసి తక్కువ ఉంటే తొందరగా పోతుంది, ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ చెబుతాం వాళ్ళ కానీ పోవటం పోవటమే. అదే మీరు వాసన బలంగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ సాధన చేయాలి, వాసన తక్కువ ఉన్నప్పుడు తక్కువ సాధన చూడండి పోతుంది. అయితే మీరు ఈ జన్మలో ఏదైనా సాధన చేశారనుకోండి, రాబోయే జన్మలో ఆ సాధన ఇంకా వేగంగా జరుగుతుంది. ఈ దేహానికి కొంచెం మంచి ప్రారంభం ఉండొచ్చు, కొంచెం దోష ప్రారంభం ఉండొచ్చు, కానీ ప్రారంభం అనిపించి ఆ దేహం నశిస్తుంది. ఇప్పుడు ఇలా ఈ సినిమా నాకు ఇష్టం లేదంటే కుదరదు, తీర మెడ్రాసులో తీసేసి కాకినాడలో ఆడుతున్నారు. మీరు చూడటం మొదలు పెట్టారు, చూసి బయటకు రండి. మీకు నచ్చిన భాగాలేక ఉండాలి, నచ్చిన భాగాలు ఉండాలంటే తీసేశాడు కదా మెడ్రాసులో. మరి జీవితం కూడా అంతే, మీరు అనుకునే అన్ని విధాలు అలా జరగవు, కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు, కానీ ప్రారంభం ఒక భాగం అనుకోవాలి. అదే ఇక్కడ భగవంతు దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేయండి, దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేయండి. జరిగేదేదో జరుగుతుంది, జరగనిదేదో జరగదు, జరగడం ఏదో జరగదు, జరిగేదేదో జరుగుతుంది. ఈశ్వరుడి దేహాన్ని ఎలా నియమించాడో ప్రారంభానుసారం అది ఆడుతుంది. ప్రారంభానుసారం ఆ దేహం వాడి అంతర్యామగా ఉన్నాడు, లోపల ఉన్నాడు ఈశ్వరుడు. వాడు ఏం మాట్లాడడు ఉంటారు కానీ చూస్తారు. లోపల దేహాన్ని వాడి ప్రారంభాన్ని భరించి ఆడిస్తూ ఉంటాడు. ఆడిస్తున్నట్టు మనకు కనపడ్డు. వాడు చేసే పని సైలెంట్ గా ఉంటుంది. మీకున్న భక్తి మీ భర్తకు కూడా తెలియవలసిన పని లేదు. అది మీకు భగవంతుడికి ఉన్న సంబంధం. మీరు దేహ ప్రారంభాన్ని బట్టి ఆ ఇంట్లోకి వచ్చారంటే ఆ ప్రారంభం పూర్తి అవ్వాలి. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. భక్తి కూడా ఎంత రహస్యంగా ఉండే అంత మంచిది. అంటే మీరు సాధారణ శివుడు అశ్రద్ధగా ఉండద్దు. ఈ మధ్యన అరుణాచల్లో ఎవరో బిల్డింగ్ కట్టుకున్నారు. మా బిల్డింగ్కు పేరు పెట్టండి అన్నారు. సాధన అని పెట్టేసాం. అంటే మీరు బిల్డింగ్ సాధారణ పెద్ద పెద్ద అక్షరాలతో రాసేసుకోండి. మీ అక్షరాలు మీ ఇల్లు, మీ ఇల్లు పేరే సాధన. అంటే మీకు కూడా ఇంకా రోజు సాధన చేయాలనిపిస్తుంది. సాధన ఎంతవరకు చేయాలంటే లోపల సిద్ధి పొందే వరకు. లోపలకు వస్తువు సిద్ధంగా ఉండి ఆ సిద్ధంగా ఉన్న వస్తువు మనకి ఎరుకపడే వరకు సాధన చేయాలి. అంతవరకు ముగింపు లేదు. మన గమ్యానికి చేరుకునే వరకు ఇంకా ముగింపు. మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తూనే ఉండాలి. విసుగు రాకూడదు. చేసే సాధనలో కూడా విసుగు రాకూడదు. ఇంకేంటి భగవంతుడు ఇంకా మనకు దర్శనం ఇవ్వటం లేదంటే అలా అనుకోకూడదు. భగవంతుడు చెప్తాడు, మీ చేతిలో ఉన్న పని మీరు మర్చిపోకండి, నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను. మీరు చేతిలో ఉన్న పని మీరు మర్చిపోవద్దు, నా చేతిలో ఉన్న పని ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో నేను చేస్తాను. తొందరపడకండి. తొందరపాటు వద్దు, వేగిరిపాటు వద్దు. అలసిపోకండి. సాధన పేరు చెప్పి అలసిపోకండి. చాలా కూల్గా చేయండి, క్వైట్గా చేయండి. కూల్ మైండ్ అవసరం, క్వైట్ మైండ్ అవసరం. యాగిటేషన్ పనికిరాదు. ఏదో ఒక గంట సేపు జపం చేసి ఇంకా నాకు దైవ అనుభవం కలగలేదు, భగవద్ అనుభవం కలగలేదండి, ఇంకా శాంతి కలగలేదంటే అలా అనుకోకండి. తొందరపాటు పనికిరాదు. తొందరపాటు వల్ల యోగం యోగ భ్రష్టుడు అవుతాడు. తొందరపాటు వల్ల యోగం సక్సెస్ అవ్వదు. నిదానంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. నిదానంగా ఉంటే ఈ సాధనలో మీరు అభివృద్ధిలోకి వస్తారు. మాటలు తగ్గించుకోండి, వాసనలు తగ్గించుకోండి, తలంపులు తగ్గించుకోండి. మీకు ఉపయోగం లేని తలంపులు వస్తాయి, తీసి పక్కన పెట్టండి. మీకు ఇల్లు కట్టేటప్పుడు ఎంతో కొంత మనకు శ్రమ ఉంటుంది. ఆ ఇల్లు కట్టడం పూర్తయితే శ్రమ అంతా మర్చిపోతాం. అలాగే మీ జ్ఞానం కలిగాక మీరు జ్ఞానం పేరు మీరు చేసిన సాధన సాధన వల్ల వచ్చిన బాధ అంతా మర్చిపోతారు. ఇల్లు కట్టడం పూర్తయితే కష్టపడిందంతా మర్చిపోతాం మనం. అలాగే మీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, ఆత్మజ్ఞాన సముపార్జనకి మీరు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు సహజంగా. అంటే నీ హృదయంలో ఒక నిజం ఉంది. నీ నిజంలో నువ్వు ఎలాగుంటున్నావో ఆ నిజంలో అలాగుంటావు. నువ్వు శాంతిగా ఉన్నప్పుడు, నువ్వు నిజంలో ఉన్నప్పుడు, నీవు ఆనందంలో ఉన్నప్పుడు ఎవరి గోడైనా నీకెందుకు. మిమ్మల్ని ఎవరైనా మంచివారు మంచివారు అనుకుంటున్నారనుకోండి, కొంతమంది మీరు మంచివారు కాదు మంచివారు కాదు అనుకుంటున్నారనుకోండి, మన హృదయంలో మనం ఉన్నప్పుడు, మన హృదయంలోనే మనకేదో తత్వం మనకు తెలిసినప్పుడు, మన హృదయంలో ఏ నిజం ఉందో అదే మనమని మన సంగతి తెలిసినప్పుడు, ఎవరి వాళ్ళు మనకు మంచివారు అనుకున్నా మంచివారు కాకపోయినా ఏమీ భేదం అనిపించదు. ఇంకొంచెం నీ నీవుగా ఉన్నావు కాబట్టి. మీకు కోటి రూపాయలు ఉన్నాయి కానీ మీ ఊళ్ళో అందరూ మీకు ఏమి లేదనుకుంటున్నారు. దానివల్ల మీకు వచ్చిన నష్టం అండి. ఇది భగవాన్ చెప్పింది. మీ వర్గంలో ఉన్నప్పుడు ఎవరేమనుకుంటే మీకేమండి. ఈ మధ్యన అరుణాచలంలో ఎవరో అన్నారు నన్ను, మీరు 3 కోట్లు సంపాదించారంట కదా. తొడుక్కుని కోట్లు కూడా ఒక్కోటే ఉంది, 2 కోట్లు లేదని చెప్పాను నన్ను. 3 కోట్లు డబ్బు కాదు, తొడుక్కుని కోట్లు కూడా 3 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 బాగున్నాం. జనాలు వస్తున్నారు కదండి నన్ను చూడటానికి. అరుణాచలం అయితే వస్తారో ఎక్కడికెళ్ళినా జనాలు వస్తారు. ఈ జనాన్ని తీసి తెలియట్లేదు. ఈ జనం అందరూ వాడి దుఃఖాన్ని నాకు పంచిపెట్టడానికి వస్తున్నారని చాలా మంది తెలియదు. 3 కోట్లు ఉన్నాయంట కదా అన్నారు. తొడుక్కునే కోట్లే ఒకటి ఉన్నాయి నాకు. తొడుక్కునే కోట్లు 3 ఉంటే పోయిన కనీసం 3 కోట్లు ఉన్నాయన్న పర్లేదు. తొడుక్కునే కోటే ఒకటి ఉంది. ఎందుకంటే నీ హృదయంలో నువ్వు ఉన్నప్పుడు ఈ గాల నీకేనా? నీ హృదయంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నాను ఎవడని అనుకుంటాడనుకో, నీకు వచ్చిన నష్టం ఏంటి అసలు? నువ్వు శాంతిగా ఉన్నప్పుడు ఇతరులు నువ్వు అశాంతిగా ఉన్నావు అనుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? అంచేత అహంకారం యొక్క వ్యాపకాలు పెంచుకోకు. నువ్వురికే నీ పనే జన శ్రద్ధగా చూసుకో. వ్యాపకాలు పెంచుకోకండి. ఇతరుల విషయాల్లో సాధ్యం ఉంటారు, మీరు కలగజేసుకోవద్దు. మీ పనులకు మీరు చూసుకోండి. మీ పనులకు మీరు చూసుకుంటే మిగతా టైం అంతా కూడా భగవద్గీతను పొందడానికి ప్రయత్నం చేసుకోండి. మీ హృదయంలో ఉన్న జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం. జ్ఞానం హృదయంలో ఉన్న పుస్తకాల్లో లేదు. మీ హృదయంలో ఉన్న జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసుకోండి. అనవసరంగా సమయాన్ని పాడు చేసుకోవద్దు. కాలాన్ని వృధాయం చేసుకోవద్దు. వెళ్ళిపోయిన రాత్రులు ఒక్క రాత్రి కూడా తిరిగి రాదు. వ్యాపకాలు తగ్గించుకోండి, మాటలు పెంచకండి. ఎంత తప్పు మాట్లాడితే అంత మంచిది. ఇంగ్లీష్లో సామెత ఉంది, మాటలు వెండి తోడు సమానం, మౌనం బంగారం తోడు సమానం. మౌనం వల్ల అందే బోధం మాటల వల్ల అందదు. మౌనం వల్ల మీకు బోధ అందుతంటే నాకు మాటలతోటి పని లేదు, ఈ ప్రసంగాలు కూడా చెయ్యక్కర్లేదు. సైలెన్స్ అన్నిట్లకంటే గొప్పది. రాజేంద్ర ప్రసాద్ గాంధీ గారికి అంతే వాసు. మంచింట్లో మనిషి నాకు కూడా చాలా మంది. గాంధీ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గురించి నాకు కూడా చాలా మంది అనుచరులు ఉన్నారు, నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు. కానీ ఒక కప్పులో విషం పోసి, ఈ విషం నువ్వు తాగేయని రాజేంద్ర ప్రసాద్ అంటే, ఈ విషం నన్ను ఎందుకు తాగమంటున్నావు అని అడగకుండా తాగేవాడు ఒక రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే. అంటే నా మీద అంత పూర్తి నేను నమ్మకం కలవాడు. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, మన మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చారు, నాలుగు రోజులు ఉన్నారు. గాంధీ గారు సలహా చెప్పారు, మహాత్మా గాంధీ గారు సలహా చెప్పారు, ఒకసారి మిమ్మల్ని చూసిరమ్మని. ఆయన సలహా చెప్పి మిమ్మల్ని చూడటానికి వచ్చాను. ఆయన ఏం మాట్లాడలేదు నాలుగు రోజులు, భగవంతుడికి దగ్గర కూర్చున్నవారు అంతే, మాట్లాడలేదు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నాలుగు రోజులు మీ దగ్గర ఉన్నాను, రమణాశ్రమం చూసి వచ్చారు కదా, రమణ మహర్షి గారు ఏమన్నా అంటారా అని గాంధీ గారు ఏదైనా అడిగితే ఇదేమని చెప్పాలా నేను అని భగవాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు అడిగారు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, గాంధీ గారుతో ఏమైనా చెప్పమంటారా మాట్లాడి రమణ మహర్షి గారిని రాజేంద్ర ప్రసాద్ అడిగినప్పుడు భగవాన్ ఏమన్నారంటే, హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతో పనేమంటారు. మన హృదయంలో ప్రేమ లేనప్పుడు ఎప్పుడు మాట్లాడుకోవాలి, హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు మాటలతో పనేమండి. అంటే నువ్వు అహంభావంతో ఫేస్ చేయి, దాంతో పేచీలు పెట్టుకోకు, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించేయి. నువ్వు నీవుగా ఉండు, దాని అంతా అదే పోతుంది. నువ్వు అహంభావన నువ్వు నీవుగా ఉన్నప్పుడు, నువ్వు నీవుగా ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడు అహంభావన దాని అంతా అదే పోతుంది. అదొక సూత్రం. నువ్వు ఎవరిని ద్వేషించకు, అందరినీ ప్రేమించు, అందరి పట్ల శాంతిగా ఉండు, అందరి పట్ల హితవుగా ఉండు, అందరి క్షేమం కోరుకో. నీ క్షేమాన్ని నువ్వు ఎవరు కోరుకు, ఎలా కోరుకుంటావో ఇతర క్షేమం కూడా అలా కోరు. అప్పుడు కూడా అహంభావం తెలియకుండా, నీకు తెలియకుండా నీ సార్లు అంటే ప్రయత్నం లేకుండా నశిస్తుంది. ప్రాక్టీస్ రా, ప్రాక్టీస్ పీస్, ప్రాక్టీస్ డిటాచ్మెంట్, దాని అంతా అదే పోతుంది. అది అంచేది నువ్వు కర్తవ్యం ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సింది హృదయంలో ఉంది, దానికి మించిన డ్యూటీ లేదు, అదే డ్యూటీ నువ్వు తెలుసుకోవాల్సింది. అదే ఒక నేతాయిని ఏదైనా తెలుసుకున్నా, నేతాయిదైనా సాధించినా అంత స్వప్నంతో సమానం అయ్యానే కూడా నిశ్చలంగా ఉండు. అలాగనుకోకు, ఇలాగనుకోకు. సర్వకాల సర్వావస్థల్లో అదృష్టం వెంటాడినా దురదృష్టం వెంటాడినా, నీకు రోజులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, వైట్ మైండ్ తోటి ఉండు, కూల్ మైండ్ తోటి ఉండు. అలా నిర్మలంగా ఉంటావనుకో, నిశ్చలంగా ఉంటావనుకో, ఎవరిని స్తోత్రం చేసినా, ఎవరిని నిన్ను విమర్శించినా సమానంగా ఉంటావనుకో, అహంభావానికి వెళ్ళి మేత ఆగిపోతుంది, అది చచ్చిపోతుంది. అంతకంటే నీకేం కావాలి? వండర్ఫుల్. దాంతో పేచీ పెట్టి కుస్తీలు పట్టక్కర్లేదు. దాంతో నువ్వు నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు. నీకు రోజులు అనుకూలంగా ఉన్నా గర్వం తెచ్చుకోవద్దు, రోజులో కాదు ప్రతికూలంగా ఉన్నా కుంగిపోకు. అప్పుడు ప్రైడ్ వద్దు, ఇప్పుడు డిప్రెషన్ వద్దు. రోజులు అనుకూలంగా ఉన్నాయని గర్వం తెచ్చుకోకు, రోజులు ప్రతికూలంగా ఉన్నాయని కుంగిపోకు. నువ్వు ఎలాగున్నావో అలాగుండు, నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు. నీ శాంతి నువ్వు పాడు చేసుకోవద్దు, నీ ఏ ఎట్టి పరిస్థితులను ఆందోళనకు గురి కావద్దు. నువ్వు అలా ఉండగలిగితే అహంభావనకి వెళ్ళే ఆహారం తగ్గిపోతుంది, తగ్గిపోయేది కృషించి నశిస్తుంది నీకు తెలియకుండానే. అహంభావన దోహం చేయటం ఈ జీవిత లక్ష్యం. నీ జీవిత గమ్యం అహంభావం నశించటమే. అహంభావం అంటే వ్యక్తి భావన. వ్యక్తి భావన అంటే నువ్వేం అక్కర్లేదు, ఒకటే ప్రాక్టీస్ చేయండి, అన్ని మర్చిపోండు. ఏదో ఒక రూపంతోటో ఒక పేరుతోటో నేను అది సాధించాను ఇది సాధించాను, యాక్షన్ ఉంటుంది కదా, ఒక యాక్షన్ తోటో ఒక రూపంతోటో ఓ పేరుతోటో తాదాప్తి వదిలేయండి. వైకుంఠంలో ఉన్న వాళ్ళు కూడా మీరు పొందుతున్న సుఖాన్ని పొందలేరు. ఇప్పుడే మీరు ఒక రూపంతో ఒక నామంతో ఒక పనితోటి ఒక తాదాప్తిని పొందటం మీరు వదులుకుంటే దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసీపోయేంత ఆనందం. ఆనందంలో ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతే, ఎటు చూసిన శాంతే. ఆ సుఖ సముద్రంలో ఈదులు ఆడుతూ ఉంటారు. అప్పుడు చూసి దేవతలకు కూడా మిమ్మల్ని చూసి అసూయ కలుగుతుంది. అది అట్టి బయట మీ హృదయంలో ఏది ఏదో దోషం ఉందనుకోండి, అనుకోండి మాట వరుసకు ఆ దోషం ఉందని మీకు తెలియటం లేదనుకోండి. అది ఉందని తెలిస్తేనే కానీ మీరు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. మన శరీరంలో ఏదో రోగం ఉందని అర్థమైతేనే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మీ హృదయంలో ఏదైనా దోషం ఉందనుకోండి, దోషం ఉన్నప్పుడు ఉన్నట్టు మీరు తెలియదు అనుకోండి, దాన్ని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం కూడా చేయరు. భగవంతుడు ఏం చేస్తాడంటే, మీ హృదయంలో ఉన్న దోషం మీరు తెలుసుకోవడానికి తగిన పరిస్థితుల్లో ఆ పరిస్థితులు క్రియేట్ చేసి ఆ మధ్యలో పెడతాడు మిమ్మల్ని. ఓహో అలాగా, ఈ రోగం తెలుస్తుందే, ఈ దోషం తెలుస్తుందే అని మీ మీ బుద్ధికి అందిస్తాడు ఆ దోషం, పలానా దోషం మీలో ఉన్నట్టు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆ దోషాన్ని తొలగించుకునే బుద్ధిని కూడా ఆ జ్ఞానాన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. వాడే దేవుడు, వాడే గురువు. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా రోగం ఉందని మనకు తెలిస్తే అది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది రోగం ఉన్నట్టే తెలియకపోతే దాని ప్రయత్నం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యం. తెలియకపోవటం కంటే తెలియటం మంచిది. ఇప్పుడు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో తెలిస్తే తగ్గిపోతుంది, ఫోర్త్ స్టేజ్ వచ్చాక ఎవరో చేసి ఏం లేదు. రోగం తెలియబడకుండా ఉంటుంది కంటే తెలియటమే మంచిది. నేను ఫలానా 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 కులాలతోటి మతాలతోటి తాదాత్మ్యాలు పొందకండి. నేను ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, బట్టగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఇలాగ ఉన్నాను, అలాగ ఉన్నాను, ఏమో అనుకోకండి, అనుకోటాలి వదిలేయండి. ఏమక్కడ ఈ పెళ్ళైన కొత్తలు మా కోడలు నలిపోవు, మా కోడలు నలిపోవు అని అత్తగారు అంటా ఉంటున్నాను అనుకోండి, అది పడపెట్టేసుకుంటున్నారు. అత్తగారు ఇంక మంచం పెట్టాక చూడదు. ఇది పాప ఈ చంద్రవాడు ఏం చేస్తారంటే ఈ ముసలమ్మలు ఆవిడ బాధపడుతున్నాను తెలియక మా కోడలు నలిపండి, మా కోడలు నలిపండి, మా కోడలు. ఈ మధ్యన వాళ్ళ తల్లి ఏం చేసింది, కొడుకు దగ్గర ఏంటరా అబ్బాయి అమ్మాయిని అలగా ఉంది, అమ్మాయిని అలగా ఉంది, నాకు నచ్చినప్పుడు నీకెందుకు గొడవ ఉన్నాడు కొడుకు. అంటే ఈ మాటల పరిధానం ఏంటి, ఈ మాటలు ఎక్కడ దారి తీస్తే ఈ ముసలమ్మలు తెలియకేదో మాటలు వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలే వాళ్ళకి సంఖ్యలు ఇచ్చేవారికి ముసలితనం వచ్చేటప్పుడు, మంచం పట్టేటప్పుడు వాళ్ళ మాటలే వాళ్ళకి సంఖ్యల కింద ఉపయోగపడతాయి. అని పాప వాళ్ళకి తెలియదు మాట పరిణామం తెలియకేదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే మాట కాడ జాగ్రత్తగా మాట్లాడాలి. అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా నీ గురించిన సత్యాన్ని పరిశీలించడం అవసరం. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నువ్వెవరో నీకు తెలియనప్పుడు ఎన్ని తెలుసుకున్నా ప్రయోజనం లేదు. నువ్వు ఏమిగా ఉన్నావు అది నీకు తెలియనప్పుడు మిగతా విషయాలు ఎన్ని తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఓటీలు అవి సొన్నలు, ఒక అన్ని ఏదో సాధించాను అనుకున్నది స్వప్నం తోడు సమానం. అంటే ఉన్నదేదో నీ హృదయంలో ఉంది, దాని తాలూకు ఎరుక నీకు లేదు. దాని తాలూకు ఎరుక పొందడానికి ఆటంకాలు ఏంటో చూసుకుని ఆటంకాలను తొలగించుకో, అడ్డంకులను తొలగించుకో, అదే సాధన యొక్క ప్రయోజనం. నిశ్చలంగా ఉండు, ఎలా ఉన్నావో అలా ఉండు. నువ్వు శరీరంగా ఉన్నప్పుడు ఆత్మగానే ఉన్నావు, మనసుగా ఉన్నప్పుడు ఆత్మగానే ఉన్నావు, ఆత్మగా ఉన్నప్పుడు కూడా ఆత్మగానే ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. దేహంగా ఉండకు, మనస్సుగా ఉండకు, అహంభావనగా ఉండకు, ఇష్టంగా ఉండకు, అయిష్టంగా ఉండకు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. నువ్వు గాఢ నిద్రలో ఎలా ఉంటున్నావో జాగ్రత్త అవస్థలో కూడా అలా ఉండు. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు. నువ్వు ఏదిగా లేవో అలా ఉండకు. నువ్వు నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు. అది నీ మనసులోని వ్యాకులత తగ్గించుకో, నీ మనసులోని అశాంతి తగ్గించుకో. తొందరపాటు పడవద్దు, తొందరపాటు పడవద్దు. నీ మనసును బంగారం చేసుకో. నీ మనసును బంగారం చేసుకుంటే రాబోయే జన్మకి ఈ మనసు వస్తుంది. నీ ఇంటి దగ్గర ఉన్న ధనం నీ కూడా రాదు, నీ ఇంటి దగ్గర ఉన్న బంగారం నీ కూడా రాదు. నీ మనసును బంగారం చేసుకుంటే ఈ బంగారం రాబోయే జన్మకు కూడా వస్తుంది. నువ్వు మనసును బంగారం చేసుకో. ఇంటి దగ్గర ఉన్న బంగారం కంటే మనసులో మనసును బంగారం చేసుకుంటే మరణానంతర జీవితంలో కూడా నీ కూడా అది ప్రయాణం చేస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? హృదయంలో ఉన్నావు. ఎలా ఉన్నావు? రూపరహితంగా ఉన్నావు. శరీరానికి రూపం, శరీరానికి నామం, కానీ హృదయంలో ఉన్నావు. అక్కడ ఎలా ఉన్నావు అంటే రూపరహితంగా ఉన్నావు, నామరహితంగా ఉన్నావు, ఆందోళన రహితంగా ఉన్నావు, వ్యాకులత రహితంగా ఉన్నావు, అన్ని రహితంగాను భయరహితంగా ఉన్నావు. ఆ లోపల ఉన్నది ఏదో, లోపల ఏది స్వయంగా ప్రకాశిస్తుందో అదే నీవు అన్న సంగతి నువ్వు తెలుసుకో. నీ హృదయంలో నీ మనస్సు బాహ్యానికి వచ్చినప్పుడు నీకు భయం వేస్తుంది, నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు భయం లేదు. నీ హృదయంలోనూ భయరహితుడిగా ఉన్నావు, ద్వేషరహితుడిగా ఉన్నావు, ఆందోళన రహితుడిగా ఉన్నావు. నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు యాజిటేషన్ లేదు, నీ మెదడులో ఉన్నప్పుడు నీకు యాజిటేషన్, నీ మెదడులో ఉన్నప్పుడు నీకు లేకపోక అది ఎక్కువ ఆలోచనలు ఎక్కువ తలంపులు పెట్టుకోకు. అస్తమానం చింతకండి. కొంతమంది ఏది చెప్పినా ఏమండి ఆలోచిస్తున్నామండి, ఆలోచించడం ఎన్నాళ్ళు ఆలోచిస్తారు? ఏదైనా చెప్తాం అనుకోండి, కొన్ని పది కూడా ఆలోచిస్తారు, 15 ఆలోచిస్తున్నాడు, ఎన్ని ఆలోచించుతారు? అది ఆలోచన తలంపుల్ని పెంచుకోకండి, ఆలోచనలు పెంచుకోవద్దు. మీరు నిశ్చలంగా ఉండండి. మీ ప్రారంభంలో ఇచ్చి మీ దేహ ప్రారంభంలో ఏదైనా వచ్చి యోగం ఉందనుకోండి, మీకు మీ ఆలోచనతో సంబంధం లేకుండా, మీ తలంపుతో సంబంధం లేకుండా మీకు వచ్చే తీరుతుంది. అది ఈశ్వరాజ్ఞ అనుకునేది మీ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఒక్కటంటే ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటంటే ఒక్కటే. సత్యం అనేది రెండు కాలేదు, మూడు కాలేదు, ఒకటిగానే ఉండదు. ఒక్కటంటే ఒక్కటే. ఆ ఒక్కటే నీ హృదయంలో ఉంది. అది ఎక్కడుంది? ఆ ఒక్కటంటే ఒక్కటే. అది ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. నీకు తెలుసున్న అక్కడ ఉంది, నీకు తెలియపోయినా అక్కడ ఉంది. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. అంచేత మన గురి అంతా మోక్షం మీద ఉండాలి. మనం మాట్లాడితే మోక్షం కోసం మాట్లాడాలి, పని చేస్తే మోక్షం కోసం మాట్లాడాలి, ఏదైనా మనం ఏదైనా చూస్తే మోక్షం కోసం చూడాలి, పని చేస్తే మోక్షం కోసం, ఏదైనా సత్కర్మ చేస్తే మోక్షం కూడా. భౌతికమైన ప్రయోజనాలు కాకుండా మన హృదయంలోని సత్యం మీద మన గురి అంతా ఉండాలి. అది ఎలా ఉండాలంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఆ పక్క గదిలో పెద్ద ధనం ఉండట, ఒక 4 కోట్లు డబ్బు ఉండట కరెన్సీ పక్క గదిలో. ఈ పక్క గదిలో దొంగ ఉన్నాడట. ఈ దొంగకి ఎంచేపు ఏముంటుంది? ఆ 4 కోట్ల ధనం మీదే ఎలా ఉంటుందో, ఆ పక్క గదిలో ఉన్న 4 కోట్ల మీద దొంగల దృష్టి ఎలా ఉంటుందో, నీ హృదయంలో నా పరతత్వం లేదు, నీ దృష్టి, నీ కేంద్రీకరణ, నీ మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా అక్కడే కేంద్రీకరించబడి ఉండాలి. ఏదైనా పని చేస్తే ఈశ్వరుడు ప్రీతి కోసమే, మాట్లాడితే ఈశ్వరుడు ప్రీతి కోసమే. నీ గురి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి? మీరు ఎవరితో స్నేహం చేసినా ఆ మోక్షం పొందడానికి దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయండి. నీ గురి అక్కడే ఉండాలి. నీ గురి అక్కడ ఉంటే ఆ గురి ఏం చేస్తున్నట్టు మన హృదయంలో చీకటిని పోగొడుతున్నట్టు. ఎవరితోటైనా స్నేహం చేసినా, ఎవరితోటైనా మాట్లాడినా, ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినా, ఏ పని చేసినా, ఇంట్లో పని చేసినా, బయట పని చేసినా, సమాజానికి ఏదైనా చేసినా, సమాజాన్ని నీ గమ్యం మటుకు అదే ఏది, నీ హృదయంలో ఉన్న తత్వం, ఆ తత్వానుభవం పొందాలనేటువంటి ఆ గమ్యాన్ని విడిచిపెట్టకు. నీ గురి నీ హృదయంలో ఉన్న చీకటిని, సూర్యుడు ఏ విధంగా అయితే బాహ్య చీకటిని పోగొడుతున్నాడు, నీ హృదయంలో ఉన్న చీకటిని పోగొట్టేది నీ సాధన, నీ గురి మాత్రమే. కానీ నీ గురి ఎక్కడ ఉండాలి? హృదయం, హృదయంలో ఉన్న సద్వస్తువు మీద ఉండాలి. దానికోసమే జీవించు, అది తెలుసుకోవడానికి జీవించు, దాన్ని పొందటానికి జీవించు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల ఒకడవో నిన్ను మాయమునరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని నేను అనుకోలేదు. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపు కూడా రాలేదు. తలంపు వచ్చాక నిర్దేశించుకోవడం కాదు, అలాగే అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపు కూడా రాలేదు నాకు అని భగవాన్ అంటారు. ఏదో కాశీ చూడకూడదు, రామేశ్వరం చూడకూడదని కాదు, అలా అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపు కూడా నాకు రాలేదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నీవు నేను అనగా, నీవు నేను అనగా, నీ వేషం నువ్వు తీసే, నా వేషం కూడా నేను తీసేస్తాను. నీ వేషం నీవు తీసేస్తే, నా వేషం నేను తీసేస్తే, చివరికి మిగిలేది బ్రహ్మం. నీవు నేను అనగా, నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. ఏమండి ఈశ్వరుని ప్రార్థిస్తున్నామండి, నీవు అనుకున్న పని ఇంకా అవ్వలేదండి అని అనుకోబోకండి. భగవాన్ ఏమన్నారంటే వారు చేస్తారు, వారు చెయ్యరు, ఆ గొడవ ఎందుకు? నువ్వు భక్తిని విడిచిపెట్టకు, ఆయన పాదాలని ఆశ్రయించి విడిచిపెట్టకు. వారు చేస్తారు లేకపోతే చెయ్యరు ఏదో విషయం, వారు చేశారు చేయలేదని భక్తిని విడిచిపెట్టకు. వారు చేస్తారు, వారు చెయ్యరు, అది అనవసరం నీకు. ఆయన పాదాలు ఏంది, భక్తిని మటుకు విడిచిపెట్టకు. వారు చేస్తే చేస్తారు, చేయకపోతే చెయ్యరు. ఎందుకు చేయటం లేదో నీకు తెలియదు. ఒకవేళ నిజంగా చేయకపోతే ఎందుకు చేయటం లేదో నీకు తెలియదు. నీ క్షేమం కోసం, నీ క్షేమం కోసం చేయటం లేదేమో, అది నీకు తెలియదు. వారు చేస్తారు, వారు చెయ్యరు, అది నీకు అనవసరం. కానీ ఈశ్వరుడు పట్ల భక్తిని విడిచిపెట్టకు, ప్రేమను విడిచిపెట్టకు, అని పదాలను ఆశ్రయించడం మానకు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వేళ సబ్జెక్టులో నువ్వు రెండు రూపరహితుడిగా ఉన్నావు, నామరహితుడిగా ఉన్నావు, ఇలాగా లేవు, అలాగా లేవు, నువ్వు ఎలాగున్నావు అలాగున్నావు. అక్కడికి చేరుకు, నీ మాటలు అంతకు సహాయం చేయాలి, నీ చేతులు చేసే పని అంతకు సహాయం చేయాలి, నీ ఆలోచన అంతకు సహాయం చేయాలి, నువ్వు చేసే స్నేహాలు అంతకు సహాయం చేయాలి, నువ్వు చదివే పుస్తకాలు అంతకు సహాయం చేయాలి, నువ్వు చేసే యాత్రలు అంతకు సహాయం చేయాలి. అది కాకపోతే మిగతా విషయాలని ఒకటి లేని సున్నలు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. సత్య జ్ఞానము లేని, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేని ఒప్పుగా రావేల అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. తిండిని నిన్ను చేరి తిని, తిండిని నిన్ను చేరి తిని, తిన నానేను, తిన నానేను, శాంతమైపోవుదను అరుణాచల. అసలు లోపల ఉన్న ఆనందం ఉబికి నీ మెదడుకు అందుతుంటే మీకు ఊపిరి సరపడం, ఉక్కిరిబిక్కిరైపోతారు. ఆనందం వచ్చి ఇంత ఆనందం మిమ్మల్ని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ లోపలన్నా ఆనందం ఉబ్బుకింది అనుకోండి, మీ నగరకు అమ్ముతాను అనుకోండి, మీకు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, భరించలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అందుకే భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు, మీరు భరించే శక్తి ముందు మీకు ఇచ్చి తర్వాత ఆనందాన్ని ఇద్దామంట. ఈరోజు మీరు కంగారు పడిపోతున్నారు. వెయిట్ చేయమంటే వెయిట్ చేయట్లేదు మీరు. ఇప్పుడు ఏమంటే ఇచ్చేస్తాడు, మీరు భరించలేరు, అది వెయిటింగ్ అలవాటు పోయింది మనకి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఆ లోపలన్న ఆ స్పర్శ, ఈశ్వరుని స్పర్శ ఎప్పుడు మీరు టచ్ అయిందనుకోండి, అది మీరు ఉక్కి బిక్కిరి అయిపోతారు. శరీరం ఉండటం పోవడంతో మీ జ్ఞానానికి సంబంధం లేదు, ఈ శరీరం ఉడికి గొల్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మన ఇండియన్స్ కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళకి శివభక్తి శివ అంటే అది సంతోషం, ఇండియా జ్ఞాపకం వస్తుంది, శివుడి జ్ఞాపకం వస్తాడు, శివ అంటే వాళ్ళకి సంతోషం వచ్చేస్తుంది. ఎక్కడో దూర దేశాల్లో ఉంటున్నారు వాళ్ళకి శివుడి విషయం వాళ్ళ దగ్గర ఏదైనా ప్రస్తావిస్తాను శివ అంటా అనుకోండి, వాళ్ళకి ఎంత ఆనందం వచ్చింది. పేరు వీడికి శివాను రెండు అక్షరాలు కలిగినప్పుడు సంతోషం వచ్చేస్తున్నాడు. ఓం నమ శివాయ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. గణపతి శాస్త్రి గారు ఏం చెప్పారంటే, రమణ భక్తులు కాని వాళ్ళు రమణారమణ అని పిలవచ్చు, రమణ భక్తులైన వాళ్ళు మటుకి భగవాన్ అని పిలుచుకోండి అన్నారు. హే భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్, హే భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్. మీకు ఈ చెయ్యి, ఈ చెయ్యిని టచ్ చేసినప్పుడు మీకు ఆ స్పర్శ ఎలా తెలుస్తుంది, మీకు లోచూపు కలిగినప్పుడు ఈశ్వరుని స్పర్శ కూడా అంత స్పష్టంగా తెలుస్తుంది, భౌతికంగా కూడా తెలుస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓ